गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीनालपरमात्मने नमः
భక్తులందరికి నమస్కారం. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఈరోజు మా సిస్టర్ పద్మని అనుకున్నామండి. దానికి కారణం కూడా ఏంటి అంటే, యాక్చువల్గా తను ఆక్సిజన్ మీద ఉంది ఈ టైంలో, యాక్చువల్గా తను డిస్టర్బ్ చేయకూడదు, బట్ కొంచెం దగ్గరది కూడా వస్తోంది, వద్దు అనిందనమాట రిక్వెస్ట్ చేసినా కూడా. బట్ చాలామంది భక్తులు ఇన్సిస్ట్ చేశారు, అంటే ప్రజెంట్ కరోనా టైమ్స్, అందరూ ఇబ్బందుల్లో ఉంటున్నారు, కొంతమంది పాజిటివ్ కేసెస్ మన భక్తుల్లో కూడా రావడం జరిగింది. సో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయట కొంతమందికి, చాలామంది ఏసిమ్టమాటిక్గా ఉంటున్నారు. లైక్ గుడ్ న్యూస్ ఏంటి అంటే 70-80% పీపుల్కి ఏమి సింప్టమ్స్ లేకుండా హోమ్ క్వారంటైన్ మీద సరిపోతుంది. అయితే డిఫికల్ట్ టైమ్స్లోనే ఉన్నాం కాబట్టి అందరికీ ఎంకరేజింగ్గా ఉంటుంది అక్క పద్మతో చెప్పించండి అని ఈ సత్సంగం కండక్ట్ చేసే మన మాధవి, గ్రీష్మ, విజయ్, సునీల్ వీళ్ళందరూ కూడా పద్మ అక్కడ చేయిందాము వీలైనంత వరకు పాసిబిలిటీ ఉంటే అన్నారనమాట. అదే కాకుండా మన గురుపూర్ణిమ యొక్క చాలా మంది భక్తులు పద్మకి ఏమాత్రం కుదిరినా కూడా ఒక్క 4 లైన్లు అయినా పర్వాలేదు, మన అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చెప్పించండి అని రిక్వెస్ట్ చేశారనమాట. అందుకు ఇంకా పద్మని అడిగితే దగ్గొస్తుంది కదా, ఊరుకుందాము వద్దు అంది. బట్ నీకు కుదిరినంత చెప్పు పర్వాలేదు, మా అందరి ఇన్స్పిరేషన్ కోసం అని చెప్పి తను రిక్వెస్ట్ చేయగా మాట్లాడడానికి రెడీ అయిందండి. అండ్ మీకు అందరికీ తెలుసు కదా షీజ్ ఆన్ ఆక్సిజన్ అని. యా, అయితే మా ఇంట్లో మా అందరిలోకి నాన్నగారు ఎప్పుడూ అనేవారు, మీ అందరిలోకి చాలా తెలివైంది, సబ్జెక్ట్ కూడా వెంటనే గ్రాస్ప్ చేయడమే కాకుండా అది ఆ సబ్జెక్ట్ మర్చిపోవడం ఉండదండి. నాన్నగారు చెప్పిన మాటలు అది వినడం, మననం చేసుకోవడం, ఆచరణలో పెట్టడం అనేది షీస్ బీన్ ఫాలోయింగ్. నాన్నగారిని కలిసి ఫస్ట్ తన సబ్జెక్ట్ విన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం కదా. అండ్ అంత ధైర్యం, అంత ఆత్మధైర్యం, స్థైర్యం, అంత కరేజ్, అంటే ఎటువంటి ఐ మీన్ అసౌకర్యం గా ఉన్నా కూడా షీ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఎప్పుడు దాని నోటితో బాగాలేదని కంప్లైంట్ చేయడం తెలియదు మాకు. సో అది వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్. నాన్నగారు కూడా చాలా చాలా తన విషయంలో చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవారు చాలాసార్లు. సో ఈరోజు వీలైనంత పద్మతో మాట్లాడిస్తామండి. యా యా పద్మ, యా. సో ఫస్ట్ అసలు నీ జర్నీ నాన్నగారితో ఎలా మొదలైందో స్టార్ట్ చేసి నువ్వు కంటిన్యూ చెయ్యి, నేను మధ్య మధ్యలో నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను నేను. గ్రీష్మ గాని మాధవి గాని ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడుగుతారు మధ్య మధ్యలో.
ఓకే,
సో ఫస్ట్ నువ్వు అసలు నాన్నగారిని కలవడం ఎలా జరిగింది, ఎట్లా అట్రాక్ట్ అయ్యావు?
ఓకే, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. యాక్చువల్గా మేము నల్గొండ డిస్ట్రిక్ట్ రాసి సిమెంట్లో ఉండేవాళ్ళం అండి. అయితే మేము 1992 డిసెంబర్ ఫస్ట్ వీక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అయితే ఫస్ట్ వీక్లో షిఫ్ట్ అయ్యాము, లాస్ట్ వీక్లో నాన్నగారు పరిచయం అయ్యారు. అంటే మేము అసలు హైదరాబాద్, నేను హైదరాబాద్ రావడమే నాన్నగారి కోసం వచ్చినట్టు అయ్యింది అనమాట అండి. అంటే నాన్నగారు రప్పించుకున్నారనమాట హైదరాబాద్. ఫస్ట్ టైం 1992 డిసెంబర్ లాస్ట్ వీక్ అండి. మా అత్తగారు మా ఆడబడుచాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. అప్పుడు నాన్నగారు వచ్చారని తెలియగానే వాళ్ళు అంతకు ముందే దర్శనం చేసుకోవడం, ఒక 6 మంత్స్ ముందు వాళ్ళకి నాన్నగారితో పరిచయం ఉందన్నమాట. అయితే నన్ను కూడా తీసుకెళ్ళారు అప్పుడు. అప్పుడు ఫస్ట్ టైం ఎక్కడంటే మన లక్ష్మీ వాళ్ళ ఫాదర్ వరహరాజు గారి ఇంట్లో నాన్నగారిని నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను. అప్పుడు ఎవరు లేరనమాట అక్కడ, ఎవరు భక్తులు ఎక్కువ ఎవరు లేరు. నేను వెళ్ళినప్పుడు దగ్గర కూర్చుని నాన్నగారు అన్ని బాగా పలకరించారు అనమాట. ఏం చదువుకున్నావు, ఏం బుక్స్ ఏం చదువుకుంటా ఉంటావు అని అలా బాగా పలకరించారు. నాకు ఫస్ట్ లుక్లోనే నాన్నగారు బాగా నచ్చేసారు. ఫస్ట్ లుక్లోనే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. నాన్నగారిని దర్శనం చేసుకున్నాం, అదే ఒక 1/2 అవర్ కూర్చున్నాము. నాన్నగారు మళ్ళీ 2 డేస్లో త్యాగరాయ గాన్ సభలో రమణ భాషణాలు బుక్ ఓపెనింగ్ ఉందమ్మా, మీరు అక్కడికి రండి అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు త్యాగరాయ గాన సభకి వెళ్ళడం జరిగింది అనమాట. ఆ రోజు రమణ భాషణాలు బుక్ ఓపెనింగ్ అనమాట. ఐ థింక్ 5-6 స్పీకర్స్ ఉన్నారు, సామ్వేదం, షణ్ముఖ శర్మ, ఇంకెవరో చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. లాస్ట్ 1/2 అవర్ నాన్నగారు మాట్లాడారు. అయితే నాన్నగారు అంత ఆత్మ గురించి చెప్పారనమాట. నాకేంటో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సబ్జెక్ట్. అంటే సంథింగ్ న్యూ, ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది అనమాట సబ్జెక్ట్. అయితే తర్వాత అక్కడ ఎవరో మళ్ళీ చెప్పారు, ఈ 1st తారీఖు రేణుగారి హాల్లో మీటింగ్ ఉంది రెండింటికి. ఆ రోజంతా భోజనాలు కూడా వాళ్ళ ఇంట్లోనే, బయలాజికల్ రేణుగారు నల్లకుంట. అయితే మళ్ళీ 1st తారీఖు అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఆ రేణుగారి ఇంట్లో వాళ్ళ గార్డెన్లో భోజనాలు, మళ్ళీ వాళ్ళ హాల్లోనేమో నాన్నగారు స్పీచ్ అనమాట అండి. 1993 జనవరి 1st. హలో,
చెప్పు పద్మ, చెప్పు.
వినపడుతుందా?
వినపడుతుంది పద్మ, చెప్పు.
ఆ రోజు భోజనాలు, మధ్యాహ్నం 2 గంటలకు స్పీచ్ జరిగిందండి. 1993 జనవరి 1st అంతా నాన్నగారితో చాలా బాగా గడిచింది అనమాట. అయితే మళ్ళీ సరే మళ్ళీ ఒకసారి జున్నూరు వెళ్ళడం జరిగిందండి.
సో ఫస్ట్ టైం జున్నూరు, అప్పుడు
ఫస్ట్ టైం జున్నూరు మా అత్తగారు కలిసి వెళ్ళాము. అయితే నాన్నగారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. అవి మాట్లాడించారన్నమాట నాన్నగారు. మాట్లాడిస్తే ఏమయ్య ఏం చదువుకుంటున్నావు బుక్స్ అని అడిగారు అనమాట. అయితే నేను నాన్నగారు మీ దగ్గరికి రావడం తక్కువే కానీ నేను మీ స్పీచెస్ క్యాసెట్స్ విన్నానని చెప్పాను. మీ క్యాసెట్స్ విన్నాను నేను, అంటే నీ డైలీ లైఫ్కి ఏమన్నా ఉపయోగపడుతుందా అని అడిగారు.
ఓకే,
అంటే డైలీ లైఫ్కి ఉపయోగపడడం ఏంటండి, అసలు నేను ఏదో జపం చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి అదే అల్టిమేట్ అనుకున్నాను. కానీ మీరు చెప్పింది ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్ అని అది నాకు చాలా బాగా నచ్చింది అని నాన్నగారు ఏది అడిగినా మాట్లాడాను అనమాట. అయితే నాన్నగారు బయలుదేరుతున్నాం, అదే మీ నాన్నగారు ఇంక మేము బయలుదేరుతామండి అని చెప్తే పార్వతమ్మ గారు మీ కోడలు చాలా త్వరలో స్పిరిచువల్గా అభివృద్ధిలోకి వచ్చేస్తుందండి, చాలా తొందరగా అభివృద్ధిలోకి వచ్చేస్తుంది మీ కోడలు అని చెప్పారు. ఫస్ట్ టైం జిన్నూరు
జిన్నూరు వెళ్ళినప్పుడు
ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ టైం అరుణాచలం 93 డిసెంబర్ ఎండింగ్.
ఓకే,
డిసెంబర్ ఎండింగ్ లో ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాము. అప్పుడు నాన్నగారు మోరీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు.
అవును,
మాకు అక్కడే పక్కన ఒక రూమ్ ఇచ్చారు. అయితే నాకు అరికాళ్ళలో కాన్స్ ఉన్నాయన్నమాట. నేను చెప్పు సాఫ్ట్ చెప్పులు అలవాటు అయిపోయినాయి నాకు ఇంట్లో కూడా. చెప్పులు లేకపోతే అసలు ఇంట్లో కూడా నడవలేను అనమాట. అలాంటిది గిరి ప్రొడక్షన్ చెయ్యాలి, ఎలాగా ఇంపాసిబుల్ అని చెప్పులతో చేసేసాను అనమాట. అయితే కుబేరలింగం దగ్గరకి వెళ్ళి కుబేరలింగం దగ్గర ఉండండి నేను వస్తానన్నారు నాన్నగారు. సరే అక్కడ నాన్నగారు దగ్గర కుబేరలింగం దగ్గర కాసేపు కూర్చున్నాం. తర్వాత నాన్నగారు వెళ్ళిపోయారు, మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసాం. ఈవినింగ్ వచ్చేసాక నాన్నగారు అన్నారు నువ్వు ఈరోజు నైట్ భోజనం చెయ్యొద్దు, రామారావు గారు నీకు ఫ్రూట్స్ తెచ్చిస్తారు అవే తీసుకో భోజనం చెయ్యొద్దు అన్నారు. అప్పుడు నాకే అంటే నాకేమనిపించిందంటే ఓహో నేను నా చెప్పులతో నడిచాను కదా నాన్నగారు అందుకే ఈరోజు భోజనం చెయ్యొద్దు ఫ్రూట్స్ తినమన్నారేమో అని నాకు అనిపించింది.
అదేలే
నాకు అనిపించి రెండో రోజు ఏం చేశానంటే ఎవరు నాన్నగారు ఇలా అన్నారు అనగానే నాన్నగారు ఇలా అన్నారని డాక్టర్ గారితో ఎవరో చెప్పారు, ఆయన వెంటనే వెళ్ళిపోయి ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు అనమాట నాకు.
అదేలే అదేలే.
తర్వాత రోజు మార్నింగ్ చెప్పులు లేకుండా వెళ్ళిపోయాను అనమాట గిరి ప్రవేశానికి. అసలు నేను ఎప్పుడు ఇంట్లో కూడా నాలుగు అడుగులు వేయలేదు చెప్పులు లేకుండా.
అదేలే,
అటు మొత్తానికి గిరి ప్రదక్షిణ సిటీలోకి వచ్చాక కొంచెం గుచ్చుకున్నాయి. ఎనీవే మొత్తానికి జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా అది నాన్నగారు అలా అని ఉండకపోతే నేను చేయలేనని వెళ్ళకపోతున్నాం.
అదే అదే, అవును చాలా కష్టం కదా, కాన్స్ తో కష్టం కదా.
అంటే నాన్నగారిని ఫోన్ చేయకపోతే
అదేలే
నేను చెప్పలేకుండా తిరగలేను అనేసుకున్నాను. తిరగడం ఇంపాసిబుల్ అనుకున్నది. తర్వాత రోజు మార్నింగ్ చేసి వెళ్ళి
మొత్తం
గీర్లక్షణ చేసి వచ్చేసాను.
అందుకే హిస్ వేస్ ఆర్ మిస్టీరియస్ అంటారు కదా.
మొత్తానికి చెప్పులు లేకుండా కూడా నడిపించేసారు మనం మొత్తానికి.
అదే
తర్వాత ఎప్పుడో ఇంకా ఒకసారి కూడా తిరగొద్దు, ఎప్పుడన్నా తిరిగితే కారులో నీకు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళి లేకుండా కూర్చోవాలంటే కూర్చుని వచ్చాయి, ఇంక నువ్వు ఇంకొకసారి కూడా తిరగొద్దు అన్నారు.
అదేలే, సో ఒక్కసారి నడిపించేసారు నీతో.
ఇక నాన్నగారు ఏదైనా వద్దు అన్నాక ఇక నాకు దాని మీద మనసు వెళ్ళదు అన్నమాట.
ఆ తర్వాత అశోక్ నగర్ లో ఉండేవారు కదా మీరు?
అశోక్ నగర్ లో ఉండేవాళ్ళం అప్పుడు.
సత్సంగం ఎలా బిగిన్ చేశారు మీరు?
యాక్చువల్గా ఒకసారి ఏమైందంటే వర్మ అవుట్ ఆఫ్ స్టేషన్, మేమేమో డాడీ నేను కళ్యాణి అందరం అనూప్ జిల్లా భజన్స్ ఉన్నాయన్నమాట రవీంద్ర భారతిలో. అయితే డాడీ దగ్గర టికెట్స్ ఉన్నాయన్నమాట.
నేను రమ కూడా ఉన్నాను.
మీరందరూ వచ్చి నన్ను ఎక్కించుకుని వెళ్ళారు. అయితే వచ్చేసరికి 12:30 అయిపోయింది.
అవును,
12:30 అయిపోయింది. సర్లే ఏమి వెళ్తావు, రేపు వెళ్ళొచ్చు పడుకోమన్నారు అక్కడ. అయితే డాడీ వెళ్ళి ఇంట్లో ఉండిపోయాను. పొద్దున్న 6 మా హౌస్ ఓనర్ సిద్ధయ్య గారు అనమాట, మీ ఇంట్లో దొంగలు పడ్డారు రమ్మని ఫోన్ చేస్తారు. సరే వెళ్ళాము, వెళ్ళి చూస్తాం మొత్తం బీరువాలో అన్ని లాగేశాడు అనమాట.
అదే
ఏదో సమ్ గోల్డ్ క్యాష్ తీసేసుకున్నాడు. అదే అసలు ఇద్దరు ముగ్గురు వచ్చారేమో అన్నట్టుగా ఉంది.
అదే అదే
అప్పుడు మా ఇంటి ఎదురుగుండా సాయి గారు, సాయి గారి భార్య నాగేశ్వరి, సిద్ధయ్య గారు, సిద్ధయ్య గారి భార్య అందరు పైకి వచ్చారు అనమాట. ఆ పక్కింటి వాళ్ళు అందరు ఎలా జరిగింది ఏంటని నేను వచ్చి అన్ని చూసుకుని, అమ్మ నా బీరువాల క్యాసెట్లు అయ్యి సేఫ్ గానే ఉన్నాయి. నా క్యాసెట్లు సేఫ్ గానే ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు సాయి గారు, ఏంటి ఇవిడ గోల్డ్ పోయింది క్యాష్ పోయింది, నా క్యాసెట్లు అమ్మాయ సేఫ్టీగానే ఉన్నాయి అనుకుంటున్నారు, ఏముందండి ఆ క్యాసెట్స్ లో అని అడిగారనమాట సాయి గారు. అడిగితే మా గురుగారు స్పీచెస్ అండి అని చెప్పాను అనమాట. అప్పుడు నాకు నాన్నగారు ఫొటోస్ ఏది కొత్త ఫోటో కొత్తది వచ్చినా ఏ ఫోటోలో వచ్చినా అది లామినేషన్ చేసేసి పెట్టేసుకునేదాన్ని అనమాట. కొత్త ఫోటో వచ్చిందంటే లామినేషన్ చేసి పెట్టేసుకునేదాన్ని అనమాట. అన్ని గదుల్లోనే నాన్నగారి ఫోటోలే. అయితే సాయి గారు వీళ్ళందరూ చూసి ఈయన ఎవరండి, ఎవరు మీ గురువు గారు అన్ని అడిగి మాకు కూడా పరిచయం చేయండి అయితే ఈసారి అని నాన్నగారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట.
ఓకే,
వచ్చి మనం కూడా సత్సంగం పెట్టుకుందాం, మాకు కూడా మీ గురువు గారు మాకు కూడా చెప్పండి, మనం సత్సంగం పెట్టుకుందాం అంటే గురువారం పెట్టుకుందాం అనమాట.
అలా థర్స్డే థర్స్డే మీకు అశోక్ నగర్ లో సత్సంగం అయింది?
అశోక్ నగర్ లో సత్సంగం.
ఏ ఇయర్ స్టార్ట్ అయిందో, ఏ ఇయర్ అయి ఉంటుంది?
95 అయి ఉండొచ్చు.
అదే అదే
95-96 అవ్వచ్చు.
94 అంట మధులి. ఒక్క నిమిషం పద్మ, మధులిక సిద్ధయ్య గారి కూతురు మెసేజ్ పెట్టింది 94.
ఓకే ఓకే, సంధ్య సాయి గారు ఇంకా పద్మని ఇంకా పక్కింటోళ్ళు సౌగంధిక
అవును
స్టార్టింగ్ 10 స్టార్ట్ చేసుకుందాం అనమాట.
అదే
అయితే తర్వాత అశోక్ నగర్ లో ఉన్నప్పుడు నాన్నగారు వచ్చినప్పుడు త్యాగరాజగాంధం దగ్గర ఉండేది అనమాట మాకు.
సత్సంగాల్లో మీరే మాట్లాడేవారండి?
అవునమ్మా.
ఒక్క నిమిషం ఆగి పద్మ,
అంటే అశోక్ నగర్ సత్సంగంలో మా ఇంట్లో సత్సంగం నేను చెప్పేదాన్ని. మండే మండే మధురా నగర్ వెళ్ళేవాళ్ళం, అక్కడ జై చెప్తే వినేవాళ్ళం. అక్కడ వినడానికి వెళ్ళేవాళ్ళం, నాన్నగారు వచ్చినప్పుడల్లా మిస్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళం అనమాట.
ఓ, అప్పటికి రెండు సత్సంగాలు మీకు, అశోక్ నగర్ ఒకటి, మధురా నగర్ లో లక్ష్మి గారి ఇంట్లో ఒకటి.
టికెట్ వల్ల ఎవరైనా నేను కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట ఒకే ఆటోలో.
అవునా, మధురా నగర్. ఓహో, ఓకే. సో మీది థర్స్డే, వాళ్ళది మండే.
మండే లక్ష్మి వాళ్ళ ఇంట్లో మండే.
ఓకే ఓకే.
అయితే నాన్నగారు మధురా నగర్లో ఉండగా, అప్పుడు లక్ష్మణి మధురా నగర్లో ఉండేవారు. అది ఏదైనా బుక్ చదివి తెచ్చేవారు అనమాట నాన్నగారు. స్టార్టింగ్ ఏదైనా బుక్ తెచ్చేవారు, అయితే బుక్ నా చేతికి ఇచ్చి నన్ను చదవమనేవారు.
అవును, అది నాకు గుర్తుంది.
నేను రెండు లైన్ చదివాక మళ్ళీ మళ్ళీ నాన్నగారు చెప్పేవారు, మళ్ళీ నాన్నగారు కంటిన్యూ చేయమన్నప్పుడు అది కంటిన్యూ చేయాలన్నమాట.
అదే
అలా రోజు నాన్నగారిని ఒకవేళ నేను వెనక కూర్చున్న పద్మ ఏదైనా అడిగేవారు అనమాట.
అవును,
ఎక్కడున్నా పద్మ నువ్వు వెళ్ళరా అనేవారు అనమాట. ఇంక నాన్నగారు ఎలాగో పిలుస్తున్నారు పద్మనని నాకు ఆ పక్క సీట్ వదిలేసేవారు అనమాట.
సో మధురా నగర్ రోజులన్నీ కూడా ఇంకా ఫ్రంట్ కూర్చున్నావు అనమాట పుస్తకంతో.
నాన్నగారు మధురా నగర్ లో ఉన్న రోజులు బుక్ చదవమన్న రోజులు నాకే ఇచ్చేవారు బుక్.
అదే,
సో అలా నాకు ముందు కూర్చుని అవకాశం దొరికింది అనమాట. నాన్నగారితో బాగా ఫ్రీగా క్వశ్చన్స్ అడిగేసేదాన్ని కొత్తలో. నాన్నగారు ఈరోజు స్పీచ్ చెప్పారనుకో, నెక్స్ట్ రోజు స్పీచ్లో అడిగేవారు ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అడిగేవారు అనమాట.
ఓకే,
ఒక సబ్జెక్ట్ చెప్పారు, ఏమని చెప్పారంటే సనత్ కుమారుడే భగవాన్గా పుట్టారు. ప్రీవియస్ బర్త్స్ లో భగవానే సనత్ కుమారుడు అని సనత్ కుమారుడుగా ఉండగా ఇది చెప్పారు అని ఒక సబ్జెక్ట్ చెప్పారు. అయితే నెక్స్ట్ రోజు భగవాన్ సనత్ కుమారుడుగా ఉండగా ఏం చెప్పాడమ్మా అని అడిగారు. నన్ను అడగలేదు, నేను కొంచెం పక్కకు ఉన్నాను సీటు, ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ భగవాన్ సనత్ కుమారుడుగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు నేను చెప్పాను కదా అని అడిగారు అనమాట. అడిగితే ఏంటి ఎవరు మాట్లాడలేదు అన్నారు అనమాట. అంటే అప్పుడు నేను నాన్నగారు చెప్పింది చెప్పాను అనమాట. అదేంటంటే ఇప్పుడు మన నిజస్వరూపం బ్రహ్మము, మన నిజస్వరూపం ఆత్మ, మన డివైన్ బీయింగ్. కానీ మనలో ఉన్న బ్రహ్మం మనకి అందాలంటే ఎలా ఉండాలో చెప్పాడంట సనత్ కుమారుడు.
ఓకే,
అది మనకు ఇప్పుడు అందరూ బ్రహ్మమే ఉన్నాం, కానీ మరి మనకి ఆనందం అందాలంట బ్రహ్మానందం మనకు అందాలంటే ఏం చేయాలో చెప్పాడంట సనత్ కుమారుడు. అప్పుడు ఏం చెప్పాడు అంటే ఎవరు మాట్లాడలేదేంటి అంటే అప్పుడు నేను ఆహార శుద్ధి వల్ల ఇంద్రియ శుద్ధి అనగానే అని నాన్నగారు నా వైపు తిరిగారనమాట. ఆహార శుద్ధి వల్ల ఇంద్రియ శుద్ధి.
ఓకే,
ఇంద్రియ శుద్ధి వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది, మనశ్శుద్ధి వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి వల్ల ఆత్మానందం అందుతుంది అని చెప్పారు అనమాట.
ఎక్సలెంట్.
ముందు ముందు ఆహార శుద్ధి ఉండాలన్నమాట. అయితే నాన్నగారు వెరీ గుడ్, నాన్నగారు నవ్వేసుకుని యు ఆర్ నాట్ ఎ మేడ్ టీచర్, యు ఆర్ బోరన్ టీచర్ అన్నారు అన్నమాట.
అవును అవును,
ఏమి లేదు, నాన్నగారు చెప్పిందే చెప్తాను అంతే.
అదే అదే అంటే ఒకటి అక్కడ ఎంకరేజ్ చేయడం అనే కాదు, జనరల్ గా ఏంటి అంటే మనకి ఆయన మాట్లాడేటప్పుడు 2 అవర్స్ మాట్లాడచ్చు, 2.5 అవర్ మాట్లాడచ్చు, అప్పుడప్పుడు మైండ్ కొంచెం అటు ఇటు వేవర్ అవ్వచ్చు. నీకు ఏంటంటే సబ్జెక్ట్ వినేటప్పుడు నీకు 100% కాన్సన్ట్రేషన్ నాన్నగారి సబ్జెక్ట్ మీద ఉంటుంది. సో ఆ విన్నది విన్నట్టు క్యాచ్ చేయడమే కాకుండా మళ్ళీ ఎప్పుడన్నా సబ్జెక్ట్ అడిగినా కూడా ఎప్పుడు ఒక్క మాట కూడా పొరపాటు రాకుండా నాన్నగారు చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ చేయగలిగేదానివి ఎప్పుడు కూడా. అంటే మేము చాలా మర్చిపోయేవాళ్ళం, ఒక 2 గంటలు మీటింగ్ చెప్తే ఏదో ఒకటి 2 ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుండే, కానీ యాజ్ ఇట్ ఈస్ గా స్పీచ్ మాకు అసలు గుర్తుండదు. కానీ కొంతమంది ఎస్పెషలీ అలాంటి వాళ్ళని యాక్చువల్ గా టీచర్స్ గా ఎన్నుకున్నారు, జయ, నువ్వేంటి, నాగలక్ష్మి, వీళ్ళంతా కూడా ఐ మీన్ నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ రాసుకోవడం, వినడం, మళ్ళీ దాన్ని మననం చేసుకోవడం, రిపిటేషన్ కూడా ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చెప్పగలగడం. అంటే ఎక్కడ మళ్ళీ మీ మాటలు కలవు అందులో.
ఇంకోరోజు స్పీచ్ అయిపోయాక మళ్ళీ అందులో పాయింట్స్ అడిగేవారు అనమాట. ఒకసారి భగవాన్ అంట ఈ సంసారాన్ని ప్రీవియస్ బర్త్స్ లో కూడా మనం బాడీయే అనుకున్నాం, ఈ బాడీయే నేను అనుకున్నాం, మైండే నేను అనుకున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ మనవాళ్ళు అనుకున్నాం, ఆ సర్కమ్స్టెన్సెస్ నిజం అనుకున్నాం. అప్పుడు అదే నిజం అనుకున్నాము, ఇప్పుడు ఈ జన్మలో ఏమనుకుంటున్నాం, ఈ బాడీ నిజము, ఈ పరిస్థితులు నిజము, ఈ సిచ్యుయేషన్స్ నిజము, మన మన ఈ ఫ్యామిలీ మెంబర్స్ నిజము అని ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నామంట, రాబోయే జన్మల్లో కూడా అలాగే అనుకుంటామంట, ఈ బాడీ నిజం, ఈ సిచ్యుయేషన్స్ నిజం, వీళ్ళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ మనవాళ్ళు అని మళ్ళీ రాబోయే బర్త్స్ లో కూడా మనం అలాగే అనుకుంటామంట. అయితే ఈ సంసారాన్ని భగవారు భగవాన్ అన్నారంట, ఎవర్ అన్రియల్ అన్నారంట, ఇది ఎవర్ అన్రియల్ అన్నారంట భగవాన్ సంసారాన్ని అని. స్పీచ్ అయిపోయాక భగవాన్ ఈ సంసారాన్ని ఏమన్నారమ్మా అని అని కానీ ఎవరు అన్రియల్ అన్నాను అనమాట. అంటే అందుకనే ఫస్ట్ ఇదే చదువుతుంది, ఇది జిఎస్సీ ఏదో చదివింది చదువుకున్న వాళ్ళు ముందు గ్రాస్ చేస్తారు ఎలానే మనకన్నా ఇది ఫస్ట్ చదువుతుందని.
అదే అంటే చదువుకున్న వాళ్ళు అందరం గ్రాస్ చేయలేదులే. సో ఎవర్ ఎవర్
అన్రియల్, ఈ సంసారం ఎవర్ అన్రియల్, ఎప్పుడు అబద్ధం,
ఎవర్ అంటే ఎవర్ ఎవర్ అన్రియల్,
ఎవర్ అన్రియల్,
ఎప్పుడు సంసారం ఇస్ ఎవర్, సంసారం అనేది ఎవర్ అన్రియల్,
అన్రియల్. ఆ 4 ఇయర్స్ అక్కడ మాకు అశోక్ నగర్ లో సత్సంగం ఉండేది, తర్వాత మేము చెన్నై వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట.
అండ్ ఒకటి వన్ మినిట్, నువ్వు చెన్నై వెళ్ళక ముందు నాన్నగారు మీటింగ్స్ చాలా బాగుంటాయని నువ్వు ఇన్స్పైర్ అయ్యి త్యాగరాయగాన్ సభలో పెడితే బాగుండు అని మీ సత్సంగం వాళ్ళు అనుకుని ఏదో ఫస్ట్ టైం ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ నాన్నగారిది త్యాగరాయగాన్ సభలో పెట్టినట్టు గుర్తు.
అవునవును, త్యాగరాయగాన్ సభలో నాన్నగారిని అడిగి నాన్నగారిని ఎలా మేము త్యాగరాయగాన్ సభలో పెట్టుకుంటామండి అని అడిగాను అనమాట. అంటే ఫస్ట్ సిద్ధయ్య గారు చెప్పారు అందులో పెట్టుకోవచ్చు మీరు అని, అయితే నాన్నగారిని అడిగాను నేర్లే, నాన్నగారు ఇక్కడ త్యాగరాయగాన్ సభలో పెట్టుకుందాం అంటే సరే అన్నారు నాన్నగారు. అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు మన డివోటీస్ 200-300 మంది ఉండేవారు స్టార్టింగ్ లో. హాల్ ఏమో 800 పైన కెపాసిటీ ఉంటుంది. నేనేం చేశానంటే చిన్న పేపర్ ఎడిట్ ఇచ్చాను, ఇలా సద్గురు శ్రీ నాన్నగారు ఆధ్యాత్మిక ప్రవచనం ఇలా 2 గంటల నుంచి 4 గంటల వరకు అని చిన్న పేపర్ ఎడిట్ ఇచ్చాను అన్నమాట సిటీ ఎడిషన్ లో. అయితే మొత్తం అసలు మొత్తం కింద పైన లాబీ అంతా కూడా ఫుల్ అయిపోయింది. అది బయట పబ్లిక్ వచ్చారన్నమాట.
అదే అదే
చాలా బాగా జరిగింది. ఆ రోజు నాన్నగారు వచ్చేసినప్పుడు ఇంతమంది ఎలా వచ్చారమ్మా అని అడిగారు. హాల్ ఫుల్ అయిపోయింది, ఇంతమంది వచ్చారు ఏంటి అని అడిగారు. అంటే నిన్న పేపర్లో యాడ్ ఇచ్చాను నాన్నగారు అని అన్నమాట. కానీ బయట పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేశారన్నమాట. నాన్నగారిని ఫస్ట్ టైం చూడడం,
అవును
అలా నాన్నగారిని ఎప్పుడు వచ్చినా నేను అశోక్ నగర్ లో ఉన్నాడు అడిగి త్యాగరాజన్ సభ అడిగేది అన్న అనమాట.
అండ్ ఆయన ఒప్పుకునేవారు, కండక్ట్ చేసేవారు,
ఒప్పుకునేవారు. అందులో అయితే బయట పబ్లిక్ కూడా వచ్చేవారు అనమాట.
అంటే ప్రతిసారి పేపర్ యాడ్ ఇచ్చావు?
అవును అవును.
ఓకే ఓకే.
అలా నాన్నగారు వస్తున్నారంటే ఇంకా పండగ అనమాట. నల్లగుంట సావిత్రి మామ గారి ఇంటికి వచ్చేవారు, మధుర నగర్ లక్ష్మి గారి ఇంటికి ఎక్కువ.
అవును అవును.
తినేస్తారమ్మా?
యాక్చువల్గా పద్మ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా కండక్ట్ చేసిన తర్వాత చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆ చెన్నై షిఫ్ట్ అయ్యే ముందు లాస్ట్ త్యాగరాయ గాన్సభ మీటింగ్ జరిగినప్పుడు నీకు మొన్న ఎప్పుడో అమ్మ అంటుంది, సన్మానం చేశారంట కదా నాన్నగారు, సన్మానం చేసి ఒక అరగంట మాట్లాడారు పద్మ గురించి. అసలు మాకే ఆశ్చర్యం అనిపించింది, మన పిల్ల గురించి మనకే తెలియదు గురువు గారు ఎంత చెప్పారో అని. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అంటే ఆచార్యులు వారి స్టేటస్ ఇచ్చి మాట్లాడారు పద్మని, చాలా హ్యాపీ అనిపించింది అందనమాట. సో అంటే టీచర్ని చాలా ప్రోత్సహించేవారు నాన్నగారు. అంటే ఏ ఊళ్ళో అయినా కూడా ఇలాగా ఇంటెలిజెన్స్ ఉండి, సూక్ష్మ బుద్ధి ఉండి, ఆ సబ్జెక్ట్ని విని గ్రాస్ప్ చేయగలిగి దాన్ని రీటైన్ చేసి 10 మందికి చెప్పే పద్ధతిలో ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారు ఆయన టీచర్స్ కింద.
ఇప్పుడు పద్మ మెడ్రాస్ వెళ్ళిపోతే మెడ్రాస్ కి లాభం, హైదరాబాద్ కి నష్టం అన్నారు అనమాట. మెడ్రాస్ కి లాభం అన్నారు అనమాట. నాకు ఎప్పుడు మధురా నగర్ లక్ష్మి గారి ఇంటి నాన్నగారు వచ్చేవారు కదా, నాకు లక్ష్మి చేసే కంటే చాలా నచ్చేది అనమాట. నాన్నగారిని ఎంత బాగా చూసుకునేవారు, భక్తుల్ని ఎంత బాగా చూసుకునేవారు. ఆ లక్ష్మి చేసే వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అబ్బాయి ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి అవకాశం వస్తుంది. గురువు గారిని చూసుకునేవారు, భక్తుల్ని చూసుకునేవారు. లక్ష్మి అసలు ఆ విషయంలో మాత్రం ఎప్పుడు తర్వాత జూబ్లీ షిఫ్ట్ అయ్యారు అక్కడ, నెక్స్ట్ మాధాపూర్ ఎప్పుడు పాపం నాన్నగారు గదిలోకి వెళ్ళిపోయే వరకు, నైట్ గదిలోకి వెళ్ళిపోయే వరకు ఎప్పుడు ఫ్రెష్ గా నవ్వుతా మాట్లాడించేవారు అందరూ. ఎప్పుడు
విసుక్కోరు,
చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. నాకు ఆ వర్క్ అబ్బాయి ఎంత అదృష్టం ఈ వర్క్ చేయాలంటే అనిపించేది అనమాట. అలాంటిది నాకు త్వరలోనే చెన్నైలో అవకాశం ఇచ్చారనమాట.
అదే
చెన్నై షిఫ్ట్ అయ్యాను కదా.
అవును,
చెన్నై షిఫ్ట్ అయితే నాన్నగారు అరుణాచలం వచ్చినప్పుడల్లా ముందు రోజే మా ఇంటికి
వచ్చేసేవారు.
ఒక రోజు ఉండేవారు, ఒక్కోసారి 2 డేస్ కూడా ఉండేవారు.
మళ్ళీ రిటర్న్ లో కూడా స్టాప్ అయ్యేవారు.
మళ్ళీ రిటర్న్ లో కూడా ముందు రోజు మా ఇంటికి వచ్చేసేవారు. అలా ఎవ్రీ టైం అరుణాచలం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు అనమాట. మా ఇంట్లో ఉండేవారు
ఆయనతో పాటు కార్లో నిన్ను అరుణాచలం కూడా తీసుకెళ్తూ ఉండేవారు కదా ఎవ్రీ ట్రిప్.
అవును అవును, నాన్నగారు కూడా ఆ 3 ఇయర్స్ అరుణాచలం ఎప్పుడు మిస్ అవ్వలేదు.
అలా నీకు ఐ థింక్ చెన్నై డేస్ గోల్డెన్ డేస్ ఏమో, ఎందుకంటే తక్కువ మంది డివోటీస్ ప్లస్ మీ ఇంట్లోనే ఉండడం నీకు చాలా అవకాశం, ప్లస్ ఆయనతోనే తిరుమలై తీసుకెళ్లి తీసుకురావడం, ఆయన కార్ లో వెళ్ళడం, సో నీకు చాలా చాలా
కన్నా శాంతి వడివేలు సంగీత విద్వాంసులు ఉండేవారు చూడు, మణి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ మంచి డివోటీస్.
అవునవును,
అలా చెన్నై భక్తులు వచ్చేవారు, కొంతమంది మన భక్తులు వచ్చేవారు, కన్న వడివేలు వాళ్ళందరూ హాల్ ఫుల్ అయిపోయింది.
ఓకే,
అప్పుడు ఆ కోరిక తీర్చేశారు అనమాట నాన్నగారు నాకు, దర్శనం చేసే వర్క్ నాకు ఇచ్చాను కదా.
అవును, సో అది కూడా చేసుకునే అవకాశం మీకు ఇచ్చారు.
ఇచ్చారు ఇచ్చారు, మళ్ళీ ఏ కోరికలు మిగల్చలేదన్నమాట.
అదే అదే, కానీ నువ్వు కూడా నాకు గుర్తు, నేను వచ్చాను ఫ్యూ టైమ్స్ నాన్నగారితో పాటు అరుణాచలం నుంచి చెన్నై ఆగినప్పుడు, అంటే అన్ని అన్ని సార్లు ఆగలేదు కానీ ఒక ఫ్యూ టైమ్స్ ఆగాను. ఐ మీన్ ఎప్పుడు కూడా నాన్నగారికి భక్తులకి వ్యత్యాసం చూడకుండా ఆయన ఎంత ఇష్టంగా చూసుకున్నావో వచ్చిన భక్తుల్ని కూడా అంత ఇష్టంగా అంత ఆప్యాయంగా చూసుకున్నావు నువ్వు.
అదే నాకు లక్ష్మి ఎలా, లక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట, అది నాకు ఇష్టం కదా వర్క్, ఆ కోరిక అక్కడ తీర్చేస్తారు అనమాట.
అదే, అండ్ అరుణాచలం ఆయనతోనే కార్లో వెళ్ళేదాన్ని కదా, 3 ఇయర్స్ ఆయన తీసుకెళ్లేవారు.
అవును అవును అవును,
సో పర్సనల్ గా సబ్జెక్ట్ కూడా నీతో చాలా మాట్లాడుకుంటుండేవారు.
కొన్నాళ్ళు వర్మ తీసుకెళ్ళేవారు, తర్వాత శాంతి కన్నా వాళ్ళు వచ్చాక శాంతి వేరేసుకుని వచ్చేది.
ఓకే,
కానీ అప్పుడు కూడా నేను కూడా వెళ్ళేదాన్ని.
అదే నాన్నగారు కూడా వెళ్ళేదాన్ని
అప్పుడు ఒకసారి కార్లో. అమ్మ నాన్నగారు అదే నాన్నగారు చెప్పారు అనమాట నన్ను 84లో నేను చనిపోతానని చెప్పారమ్మ డాక్టర్స్, నాకు క్యాన్సర్ అనుకున్నారు, నేను చనిపోతానని చెప్పేశారమ్మా డాక్టర్స్. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే నేను ఈ బాడీలో ఉండగా మళ్ళీ అరుణాచలం చూడలేనేమో అని వచ్చిందంట థాట్ నాన్నగారికి.
అవును అవును,
అయితే అప్పుడు నేనేమన్నానంటే నాన్నగారు నాకు అప్పుడు నాకు 94 అదే 93 ఎండింగ్ అప్పుడే అరుణాచలం వెళ్ళినప్పుడే నాకు ఇలా ఆర్థరైటిస్ అటాక్ అయింది అనమాట, 1 టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. డయాగ్నోస్ అయింది, అదే రీజన్ అన్నోన్, ఎక్కువ కోల్డ్ కంట్రీస్ లో వస్తుంది, నో మెడిసిన్ అని చెప్పేశారు అనమాట డాక్టర్స్. నాన్నగారు అలా చెప్పినప్పుడు నాకేమని థాట్ వచ్చిందంటే మిమ్మల్ని మిస్ అయిపోతానని థాట్ వచ్చిందాక అన్నాను, అన్నా నాన్నగారిని మిస్ అయిపోతానని థాట్ వచ్చింది, నాకేమో మిమ్మల్ని మిస్ అయిపోతానని వచ్చింది నాన్నగారు అంటే, నాన్నగారు ఏమన్నారంటే అది జ్ఞానం పొందే అవకాశం మిస్ అవుతాననిపించిందా అన్నారనమాట. నేను అందరూ నాన్నగారిని మిస్ అవుతానని, నాన్నగారు ఏమన్నారంటే జ్ఞానం పొందే అవకాశం మిస్ అయిపోతాననిపించిందా అన్నారు. చదువులు అందరూ అదృష్టవంతులు, నాన్నగారి దగ్గరికి వెళ్తారు, నాన్నగారి దగ్గర కూర్చుంటారు, నాన్నగారి ప్రెసెన్స్ ఎంజాయ్ చేస్తారు, నేను మిస్ అయిపోతాననిపించింది అనమాట. అటువంటిది నాకు 25 ఇయర్స్ నాన్నగారితో ఫిజికల్ గా ఇలా దగ్గరగా ఉండే అవకాశం 25 ఇయర్స్ నాన్నగారితో అనుబంధం నాకు ఇంకా నాన్నగారు ఇచ్చినట్టే ఇది.
అవును అవును. ఒక్క నిమిషం పద్మ, కొంచెం వాటర్ ఏమైనా తీసుకుంటే తీసుకో. సో యాక్చువల్ గా 25 ఏళ్ళు దర్శనము సన్నిధే కాకుండా యాక్చువల్ గా అనారోగ్యం ఉంది ఇలాగా దీనికి మెడికేషన్ లేదు అంటే అప్పుడు నాన్నగారు మాత్రం ఒక మాట అన్నారు నాకు బాగా గుర్తు, ఏంటి అంటే నీ లైఫ్ స్పాన్ ఏమి తగ్గదమ్మా, నీకు సఫిషియంట్ లైఫ్ స్పాన్ ఉంటుంది అంచేత డాక్టర్లు చెప్పేది యాజ్ ఇట్ ఈస్ గా అంటే వాళ్ళు ఇచ్చే మెడికేషన్ అది తీసుకో, కానీ వాళ్ళు చెప్పేదే అయిపోతుందని అనుకోవడానికి లేదు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదా, ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంటుంది కదా, సో మెడికల్ గా వాళ్ళు ఏం చెప్పినా మనం దాని మీద ధ్యాస పెట్టక్కర్లేదమ్మా, నీకు ఆయుష్ నీకు సరిపడి ఉంటుంది అన్నారు. అండ్ అది అది అసలు కొండంత ధైర్యం ఇచ్చేసిందేమో, అసలు నువ్వు ఎప్పుడు నీ జీవితంలో నాకు బాగాలేదని కానీ నాకు కష్టంగా ఉందని కానీ అసౌకర్యం అని కానీ అసలు ఎప్పుడు నీ నోట్తో మేము ఎప్పుడు వినలేదు పద్మ, విచ్ ఇస్ యాక్చువల్లీ రియలీ గ్రేట్.
అంటే యాక్చువల్ గా నాన్నగారు గ్రేస్ ఇచ్చేసారు అనమాట. 25 ఇయర్స్ నాకు నాన్నగారితో అవకాశం వచ్చింది ఫిజికల్ బాడీ ఉండగా.
అవును,
అలాగే ఆ కోరిక తీర్చేసారు ఫుల్. అలాగే నాకు కాశీ వెళ్ళాలని ఉండేది కానీ ఓ 2 డేస్ ట్రైన్ లో వెళ్ళాలి, 2 డేస్ ట్రైన్ లో రావాలి, ఇంకా ఇదంతా ఇంపాసిబుల్. నాన్నగారు 2 టైమ్స్ వెళ్ళారు అప్పటికి, ఎందుకు బాగుండదు ఇది ఎలగలడం అయ్యి పని కాదని ఆగిపోవడం.
ఒక్క నిమిషం పద్మ, ఆ ట్రిప్ యాక్చువల్ గా నాకు నాకు ఆ ఒక్క ట్రిప్ కుదరలేదు. నాన్నగారు ఎన్నిసార్లు కాశీ వెళ్తే అన్నిసార్లు నేను వెళ్ళాను, ఆ ఒక్క ట్రిప్ నాకు కుదరలేదు. ఎందుకంటే నాకు చరణ్ పుట్టేప్పటికి 4 మంత్స్ 5 మంత్స్ అయ్యింది, ఇంకా బేబీ తెచ్చుకుని ట్రైన్ లో ప్రయాణం 2 రోజులు చేసి రిటర్న్ 2 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ భక్తులు ఎక్కువ మంది ఉంటారు సౌకర్యం ఉండదేమో అని చెప్పి నువ్వు చేసావు ఫోన్ నాకు, ఉషా ఎలా అయినా వెళ్ళిపోదామే పర్వాలేదు నాకు ఒక్కసారి కాశీ చూడాలని ఉంది, విడిగా కాశీ చూడకపోయినా పర్వాలేదు నాన్నగారితో ఒక్కసారి చూసేస్తే సంతృప్తిగా ఉంటుంది ఆయన మిస్ అవుతామేమో అని చేసావు నువ్వు నాకు. చేస్తే ఏమేమి చంటి పిల్లోడు కదా నాకు వచ్చేయాలనుంది, మళ్ళీ తీసుకొచ్చేనా అని అడిగాను, కింద మీద పడ్డాం కానీ సంహవ్ డేర్ చేయలేదు, వెళ్ళలేకపోయాం ఆ ట్రిప్.
ఒకసారి నాన్నగారు హైదరాబాద్ లో ఉండగా కాశీ వెళ్దాం అనుకుంటున్నారు అనమాట, కాశీ నేను అదే కాశీలో వెళ్దాం నెక్స్ట్ మంత్ ఎప్పుడో కాశీ వెళ్దాం అని నాన్నగారు ప్రోగ్రామ్ ఉందని తెలిసింది అనమాట. అప్పుడు నాన్నగారు ఈసారి మీరు హైదరాబాద్ వచ్చారే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్ళిపోదాం అని అడిగాను.
ఆ ట్రిప్ అందరం వెళ్ళాం
అంటే సరే అమ్మా అయితే నేను ఎప్పుడు వెళ్ళాలో చెప్తాను నీకు అప్పుడు తీసుకుంది కానీ అయితే హైదరాబాద్ వచ్చే వెళ్దాం అయితే అని చెప్పారు అనమాట. నాన్నగారు హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఫ్లైట్ లో
అందరం కలిసి ఫ్లైట్ లో వెళ్ళాం. అవును అవును.
అలా నాన్నగారు 9 డేస్
అవును
నాన్నగారితో కాశీలో.
అవును అవును.
అలాగే నాన్నగారు భద్రాచలం ఒక ట్రిప్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు, అబ్బా భద్రాచలం చూస్తే బాగుంటుంది అనుకుంటే నాన్నగారితో 3 టైమ్స్ భద్రాచలం వెళ్ళిలా కుదిరింది కొత్తగూడెం వచ్చినప్పుడు.
అవును అవును. ఒకటి నీ విషయంలో నీ ఎక్కువ ఫార్చునేట్ ఎప్పుడు ఎలా అంటే నాన్నగారు పర్సనల్ ట్రిప్ కన్నా వెళ్తే జనం ఎక్కువ ఉండరు నీకు ఇబ్బంది అవ్వదు అన్న చోట్లకి పర్సనల్ గా నువ్వు చాలా చోట్ల నాన్నగారితో ఏకాంతంగా గడిపే అవకాశం నీకు చాలా చోట్ల వచ్చింది.
అవునవును.
అండ్ అప్పుడు చాలా నిన్ను ఉద్దేశించుకుని చాలా సబ్జెక్ట్ కూడా చెప్తా ఉండేవారు.
కొత్తగూడెం అంతా ఆచార్యుల వారి గురించి చెప్పేవారు.
అవును.
ఎంత బాగా చెప్పేవారంటే ఇప్పుడు సముద్రంలో కెరటంలో ఒక బొడగ పేలిపోయింది అనుకో, ఆ బొడగ పేలిపోతే, బొడగ పేలిపోతే ఏమవుతుంది? అది నీరు అవుతుంది. బొడగ పేలిపోతే ఏమవుతుంది? బొడగ నీరు
అయిపోతుంది.
ఇప్పుడు గొలుసు ఇది నక్లీస్ ఉంది అనుకో, ఆ నక్లీస్ కనిపించేస్తాం అనుకో, నక్లెస్ గా అసత్యం కాని బంగారంగా సత్యం. ఇప్పుడు వడ్లని కరిగించేస్తాం అనుకో, వడ్లనిగా అసత్యం కాని అది బంగారంగా ట్రూత్. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవారు అనమాట, బొడగ పేలిపోతే నీరు అయిపోతాం, నక్లెస్ కరిగించేస్తే బంగారం అయిపోతాం, వడ్లని కరిగించేస్తే బంగారం అయిపోతాం. అంటే మన రూపం పోయిందని భయపడక్కర్లేదు. ఈ రూప బుద్ధి పోయిందంటే మనం బ్రహ్మాకారం చెందుతాం అని. ఇప్పుడు కొండ ఉందనుకో, ఆ కొండను పగలు కొట్టేస్తాం అనుకో, కొండ పగిలిపోతుంది కానీ మట్టిగా అది మిగిలే ఉంటుంది. కూజా పగలు కొట్టేస్తాం అనుకో, కూజా ఆకారం పోతుంది కానీ మట్టి కింద అది మిగిలే ఉంటుంది.
అవును.
అలా ఆర్నమెంట్ నుంచి అడగొడితే గోల్డ్ కింద వస్తుంది. అలాగే జీవ బుద్ధి పోయింది అనుకో, రూప బుద్ధి నామ బుద్ధి పోయింది అనుకో, మనం ఏది లేకుండా అయిపోము, ఎవ్రీథింగ్ అయిపోతాం, ఎవ్రీథింగ్ అయిపోతాం, అప్పుడు బ్రహ్మకారం చెందుతాం అని చెప్పేవారు
అనమాట.
ఎక్కువ అక్కడంతా ఆచార్య సబ్జెక్ట్ చెప్పేవారు,
ఎక్కువ వివేక చూడమని నుంచి చెప్పేవారు.
ఒకసారి నాన్నగారితో ఏమన్నానంటే, అవి అందరూ భగవాన్ భగవాన్ అంటున్నారు కొత్తలో అనమాట, ఏంటి అందరూ భగవాన్ భగవాన్ అంటున్నారు, మీకు గురువు గారు భగవాన్ ఏమో, మీకు గురువు భగవాను, మాకు భగవాన్ గురువు ఎలా అవుతారు, మాకు మీరు గురువు అవుతారు. మీకు భగవాన్ గురువు అయితే అవ్వచ్చు, కానీ మాకు మీరే గురువు అవుతారు. అది వర్క్, మాకు వర్క్ అంతా మీరు చేస్తున్నారు, కానీ భగవాన్ చేసినట్టు భగవాన్ చేస్తున్నారు. అంటే
పద్మ, ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ వచ్చింది. సో నువ్వు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నాను, అదే నువ్వు నాన్నగారితో, నాన్నగారు ఎప్పుడు భగవాన్ ఇలా అన్నారు, భగవాన్ ఇలా అనుగ్రహించారు, భగవాన్ ఈ సందర్భంలో ఇలా మాట్లాడారు, అన్ని భగవాన్ మీద వేసి చెప్తూ ఉండేవారు. సో ఆయనే ఎవ్రీథింగ్ అన్నట్టు నాన్నగారితో ఎక్కడ మెన్షన్ చేయకుండా చెప్తూ ఉండేవారు. సో ఆ సందర్భంలో నువ్వు ఒకసారి అన్నావు అనమాట నాన్నగారితో, నాన్నగారు భగవాన్ భగవాన్ అని అన్ని భగవాన్ అంటారేంటి, మీకు ఆయన గురువు అయి ఉండొచ్చు కానీ మాకు అన్ని తెలియచేసి బోధించేది మీరు, సో మాకు మీరే గురువు గారు, మాకు మీరే ఎవ్రీథింగ్ అని నువ్వు అన్నావు. అప్పుడు నాన్నగారు ఏమన్నారు
అంటే, నాన్నగారు నవ్వుకుని నీలాంటిడే ఒకడు పండరీపురంలో ఉన్నాడు, గురు శిష్యులు ఉండేవారు, అయితే గురువు గారు అరుగు మీద కూర్చుని ఉన్నారంట, పాండురంగుడు ఊరేగింపుకు వస్తున్నాడంట, ఊరేగింపుకు వస్తా ఉంటే శిష్యుడిని పిలిచారంట, ఒరే పెరుమాళ్ళు వెళ్ళిపోతాడు తొందరగా వచ్చాయి, పెరుమాళ్ళు వెళ్ళిపోతున్నారు తొందరగా వచ్చాయి అని పిలిచారంట. పిలిస్తే పెరుమాళ్ళు, మీ పెరుమాళ్ళు వెళ్ళిపోతే మీరు చూసుకోండి, నేను నా పెరుమాళ్ళకి పాలు కాస్తున్నాను అన్నాడంట. మీ పెరుమాళ్ళు వస్తే మీరు చూసుకోండి, నేను నా పెరుమాళ్ళకి పాలు కాసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంట. అంటే ఆ శిష్యుడి గురువు గారు పెరుమాళ్ళు అనమాట.
అదే అదే అదే, మనకి మోస్ట్ ఆఫ్ అస్ కి నాన్నగారే ఎవ్రీథింగ్ ఎప్పుడు.
అవునవును,
ఎందుకంటే అసలు ఆయన రాకముందు దేవుడు ఏంటో తెలియదు, అసలు దేవుడు వైభవం తెలియదు, ఆ లోపల ఒక ట్రూత్ ఉందని తెలియదు, అది పొందాలని తెలియదు, ఇంకా ఏది చెప్పినా చేసినా అక్కడికి లీడ్ చేసినా అసలు నాన్నగారు తప్ప ఏముంది ఇంకా. అంటే ఆయన అందరి మీద నువ్వన్నట్టు ఆయన భగవాన్ మీద చెప్పేవారు, రామకృష్ణ పరమహంస ఇలా అని రామకృష్ణ పరమహంస మాటలన్నీ చెప్పేవారు. మొన్న గురు పూర్ణిమ రోజు రాజేశ్వర్ అన్నట్టు సర్వదే దేవతా స్వరూపం నాన్నగారు, ఏ అవతారం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ అవతారం ఆయన అయిపోయి ఆయన అందులోంచి గ్రేస్ కురిపించేసేవారు. సో అలా అందరినీ చూపించి మళ్ళీ తృప్తి పరిచేశారు ఆయన.
అవును, ఆచార్యుల వారి గురించి చెప్పినప్పుడు ఆచార్యుల వారి దగ్గర ఉన్నట్టు అనిపించింది. రామకృష్ణుడి గురించి చదువుతా ఉంటే రామకృష్ణుడి దగ్గర ఉన్నారనిపించింది.
అవును,
షిరిడి శ్యామ ఆ భక్తులు ఉన్నారని మనం స్టోరీస్ వింటాం కదా.
అవును,
అలా మన నాన్నగారి దగ్గర మనం డైరెక్ట్ డిసేబుల్స్.
అవును అవును,
అది మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అంటే అసలు మనిషి జన్మ దొరకడం, మళ్ళీ భక్తి కుదరడం, జ్ఞానం పొందాలనే కాంక్ష కలగడం, మళ్ళీ మనకి కాంక్ష ఉన్నా ఆ జ్ఞానం పొందాలనే కాంక్ష ఉన్నా దాన్ని ఫుల్ఫిల్ చేసే గురువు అనుగ్రహం దొరకడం.
అవును అవును,
ఈ మూడు దైవానుగ్రహ హేతుకం అన్నారు ఆచార్యుల వారు. అంటే అనేక పూర్వ వేల జన్మల మెరిట్ ఉంటే గాని ఈ దొరకం అంట. అటువంటి మహాగురువు ఆశ్రయం దొరకడం, ఇంక నీకు అది కూడా దొరికితే ఓహో ఇంక నీకు ఏమి దశ తిరిగిందిరా అనేవారంట శంకరాచార్యుల వారు.
అందుకే నువ్వు ఆక్సిజన్ మీద ఉన్నా పద్మ, అందుకే నువ్వు అంత ఆక్సిజన్ మీద ఉన్నా కూడా ఎక్కడ రవ్వంత కూడా జంకకుండా అంత ధైర్యంగా ఉన్నావు. అండ్ ఇంకొకటి, బహుశా నువ్వు టోటల్ గా గురువు గారు ఉన్నంత కాలం నువ్వు ఉండే ఎంజాయ్ చేయగలిగావు అనే సంతృప్తి నీలో 100% ఉన్నట్టుంది.
హ్యాపీ. ఇప్పుడు ఏంటి ఈ విస్తరాకు తిన్నాక ఏంటి ఇప్పుడు సత్యజ్ఞానం లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేలా అరుణాచల అని నగర ఎప్పుడు చెబుతూ ఉంటారు.
అవును,
అంటే సత్యాన్ని తెలుసుకోకుండా జ్ఞానం పొందకుండా ఈ బాడీ వెళ్ళిపోయింది అనుకోండి ఇంకేం ప్రయోజనం అని. అదే భగవాన్ ఒక మాస్టర్ని, ఓ మాస్టర్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండి సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటారు. సూసైడ్ చేసేసుకుందాం ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండి సరే ఇంక చనిపోయే ముందోసారి మహాత్ములు దర్శనం చేసుకొచ్చి చచ్చిపోదాం అని భగవాన్ దగ్గరికి వెళ్తారు అన్నమాట. అయితే భగవాన్ అప్పుడు ఇస్త్రాకులు కొడుతూ ఉంటారు. అయితే కూర్చుని ఏమన్నా మేస్తారు, ఇప్పుడు ఇస్త్రాకు కొడుతున్నాను కదా నేను, దేనికి కొడుతున్నాను, ఇదేంటి ఉపయోగం, దీని ఉపయోగం అంటే దాంట్లో బోన్ చేస్తారు మీరు అని. ఇప్పుడు బోన్ చేయకుండా దీన్ని పడేసాను అనుకోండి అప్పుడు ఏంటన్నారు, అంటే మీరు అప్పుడు వేస్ట్ అవుతుంది, వేస్ట్ అయిపోయినట్టే అన్నారు. అది బోన్ చేయకుండా పడేస్తే వీడికి వెంటనే స్ట్రైక్ అయిపోయింది అనమాట భగవాన్. ఓహో నేను చచ్చిపోదాం అనుకున్నది భగవాన్కి అర్థమైపోయింది. ఇప్పుడు జ్ఞానం పొందకుండా చచ్చిపోతే ఆ విశ్వాకి వేస్ట్ అని చదువుతున్నాను, నా జన్మ వేస్ట్ అని అంటున్నారు భగవాన్ అని ఆడికి వెంటనే స్ట్రైక్ అయిపోయింది.
గ్రేస్ ఇంకది.
అలాగే అప్పుడు ఏంటంటే మన బాడీకి వచ్చినందుకు నాన్నగారు ఇప్పుడు మిగిలిన డెస్టినీ ఎలా ఉన్నా ఇల్లు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఒక మహాత్ముని చుట్టూ తిరిగాం మనం. 25 ఇయర్స్ నాన్నగారు గొడవే, పిల్లల చదువులు ఎలా అయినాయి, పెళ్ళిళ్ళు ఎలా అయినాయి, ఎలా నడిచింది ఏం గుర్తులేవు.
అవును,
నాన్నగారు సబ్జెక్టు సత్సంగాలు, కొన్నిసార్లు వినడానికి వెళ్ళేవాళ్ళం, కొన్నిసార్లు చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఎలా అయితే మొత్తానికి ఆ సత్సంగాల చుట్టూ నాన్నగారి చుట్టూ సబ్జెక్ట్ చుట్టూ ఉండేలా చేసేసారు నాన్నగారు.
అవును అవును.
ఇప్పుడు కృష్ణుడంటే ఇష్టం ఉండడం వేరు, కృష్ణుడు చెప్పిన భగవద్గీత భగవద్గీత అర్థం వేరు అని చెప్పారు నాన్నగారు.
మళ్ళీ చెప్పదమ్మా, ఇక్కడ స్కిప్ అయింది.
కృష్ణుడంటే ఇష్టం ఉండడం వేరు, మామూలుగా కృష్ణుడంటే ఇష్టం ఉండడం వేరు. అదే కృష్ణుడు చెప్పిన భగవద్గీత అర్థం చేసుకుని, అంటే ఆయన ఏ డెప్త్స్ లో చెప్పాడో, ఏ స్పిరిట్ లో చెప్పాడో, ఏ హైట్స్ లో చెప్పాడో, ఆ జ్ఞానం ఎంత జ్ఞానం, ఆ జ్ఞానం వైభవం తెలుసుకుని కృష్ణుడు ఆ తెలుసుకుంటే కృష్ణుడి మీద కలిగే ఇష్టం వేరంట. అలా నాకు నాన్నగారు సబ్జెక్ట్ వైభవం, నాన్నగారు లవ్ ఒకటి, అసలు ఒక స్పీచ్ వింటుంటే ఇంకా రెస్పెక్ట్. అసలు జ్ఞానం వైభవం అన్నమాట. అసలు నాన్నగారు సబ్జెక్ట్ ఒక ఓషన్, మనం అందులో ఒక డ్రాప్. నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ ఓషన్, సముద్రం, అందులో మనం ఒక డ్రాప్. అంత అంత వైభవం, అంత జ్ఞానం ఉంది నాన్నగారిలో. నాకు అనిపిస్తుంది నేను తెలుసుకున్నది ఒక డ్రాప్ అని నాన్నగారి వైభవంలో.
అవును, అంటే మనం అది ఆయన స్టేట్ మనం పొందే వరకు ఇంకా మన అవగాహన మరి అంతే ఉంటుంది కదా.
అదే అదే.
అంటే ఆయన అంటే ఏ చైతన్యం గురించి మాట్లాడుతున్నారో అది అనుగ్రహించి మాట్లాడడం వల్ల మనకి లోపల శాంతి ఆనందము ఆ చైతన్యంలో ఉన్న, అదే నాన్నగారు అంటారు కదా మీరు సముద్రం ఒడ్డు నుంచుంటే ఆ తుంపర్లు వచ్చి మీ మీద పడుతూ ఉంటే, ఆ చల్లగాలు తగులుతూ ఉంటే మీకు అందులోంచి ఆహ్లాదము ఆనందము వస్తూ ఉంటుంది. అలా అంటే తెరసాటి పెళ్లి కూతురు ఉదాహరణ కూడా ఇస్తూ ఉండేవారు మనం. అంటే గురువు సన్నిధిలో అంటే చైతన్య అనుభవం అంటే గ్లింసెస్ ఆఫ్ ట్రూత్ ఎలా ఉంటాయి అంటే ఆ పెళ్లి కూతురు తెరచాటున పెళ్లి కూతురు కనిపించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే స్పష్టంగా పెళ్లి కూతురు కాదు కానీ ఎంతో కొంత పెళ్లి కూతురు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఆ చైతన్యం తాలూకు మనకి రుచి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేది ఆయన సన్నిధిలో, ఆయన సబ్జెక్ట్ వింటూ ఉన్నా ఆయన సమక్షంలో కూర్చుని ఉన్నా. సో ఏంటంటే ఆ రుచి చూపించి చూపించి మనల్ని అటువైపు అట్రాక్ట్ చేసేసుకున్నారు పూర్తిగా. అంటే మనసుని బహిర్ముఖంగా వెళ్ళనివ్వకుండా ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఆనందం మనల్ని అనుభవింపచేసి ఆ అంతర్ముఖ దృష్టి తీసుకొచ్చి ఆ లోపల ఉండే రుచి ఇంకా బయటెక్కడా లేదు అనేది ఆయన ఉండగానే మనందరికీ ఆ స్టెబిలిటీ ఇచ్చేసారు అన్నమాట.
అవును, అదే ఒకసారి స్పీచ్ లో చెప్పారన్నమాట నాన్నగారు, మనం అంతా అన్ని థియరీ అంతా వింటాం అంట, థియరీ అంతా వింటాం, ఆ డెప్త్ లోకి దిగమంటే దిగం అంట, అలా చెరువు గట్టి మీద కూర్చుని ఉంటాం అంట, ఆ నీళ్ళలోకి దిగం అంట, డెప్త్ లోకి దిగమంటే దిగం అంట, అలా చూస్తూ ఉంటాం అంట, వింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, దిగం అంట. నాన్నగారు అన్నారు చూసి చూసి గురువు ఒక తండ్రి తంతాడు వెళ్ళి నీళ్ళలో పడిపోతాం అంట.
బాగుంది,
మనం చెయ్యాలని స్నానం చేయకపోయినా అందులో పడిపోయాం కాబట్టి స్నానం అయిపోతుందంట. అలాగ వన్ కిక్ ఈజ్ ఎనఫ్ గురువుకి, వన్ కిక్ ఈజ్ ఎనఫ్ అని చెప్పారనమాట. మనం ఏదో అలా కార్యక్రమం చేస్తా ఉంటే మెల్లగా గురువు ఎప్పుడో తండ్రి తండ్రి వెళ్ళి పడిపోతాం అనమాట.
ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు అన్నారు కదా
కాశీలో. అదే నాన్నగారికి బోట్ లో ఎంతో ఒక 20 మంది కన్నా వచ్చారు అనమాట. అందరూ గబగబా ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కేశారు, దూకేశారు అందులోకి. అంటే రాక మీద నుంచి పడవలోకి దూకాలి.
అదేలే
దూకేసి కూడా దూకేశారు. ఇంక నేను నేను జంప్ చేసే పరిస్థితి లేదు కదా అయిపోయాను అనమాట. సరే ఎలాగో నేను ఎక్కలేను, ఇంపాసిబుల్ అది. అయితే నాన్న పడవ వెళ్ళిపోయి వెళ్ళిపోయి నాన్నగారు పద్మ ఏదని అడిగారంట. అంటే పద్మ ఎక్కలేదంటే అదేంటి మరి పద్మను ఎక్కించుకోవద్దా ఏం చేస్తున్నావు నువ్వు అని నిన్ను అడిగి మళ్ళీ పడవ వెనక్కి వెళ్ళమన్నారు.
అవును
పడవ మళ్ళీ వెనక్కి వస్తే ఇంక అప్పుడు దూకేశాను నేను, ఎలా దూకాను.
అలా నీ విషయంలో పద్మ నన్ను రమణి రెండు మూడు సందర్భాల్లో తిట్టారు నాన్నగారు. ఎలా అంటే చిన్నచిన్నాళ్ళలో కూడా ఒకసారి శివరాత్రికి నాన్నగారు మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు కదా, ఆ టైంకి గబగబ మన పాపం అక్కడ అందరికి అకామిడేషన్ భక్తులందరూ కేటాయించేవారు. పాపం మన కమలమ్మ గారు కూడా చాలా పాపం అసలు మూడు రోజులు భక్తులందరినీ పోషించేవారు. ఆ టైంకి కూడా నువ్వు ఎక్కడన్నా ఉండి కొంచెం లేటుగా నడుచుకుంటే వెనకాల వస్తే అదేంటి పద్మ ఒక్కతే వస్తుంది వెనకాల అని అడిగేవారు. మేము ఇంకా ఆయన మొహం చూస్తే ఏంటమ్మా మీరు ఇలా వచ్చేస్తే ఎలాగా అక్కని తీసుకుని రావాలి కదా అన్నారు అనమాట. అంటే మన గురించే కాదమ్మా మనం ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ అసౌకర్యం చూసుకుని వాళ్ళని కూడా మనం అంటే వాళ్ళ షూస్ లో మనం ఉండి వాళ్ళని జాగ్రత్త తీసుకోవాలమ్మా అని రెండు మూడు సందర్భాల్లో చాలా స్ట్రాంగ్ గా చెప్పారు
అని నాన్నగారు బోట్ ఎక్కించుకున్నారు అనమాట. అప్పుడు రెండో టైం వచ్చినప్పుడు నేను విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు మిస్సెస్ ఎక్కాం అనమాట.
ఓకే
అంటే ఆ రోజు బోట్లో ఆ నాన్నగారు అసలు అసలు ఎంత హ్యాపీ మూడ్లో ఉన్నారంటే నదిలోంచి నీళ్లు తీయడం అందరి మీద జల్లడం
అవును
నీళ్ళు అందరి మీద జల్లడం
అవును.
వేరే బోట్లో భక్తులు వచ్చేసి నాన్నగారు మా మీద కూడా జరగాలంటే ఇలా మంగు తీసిన వాళ్ళ బోట్లో కూడా ఇసిరివారు అనమాట.
అవును అవును
ఆ రోజు అసలు చాలా బాగా జరిగింది అనమాట.
అవును అవును అంటే కాశీ అనుకున్నందుకు కాశీ యాత్రే కాకుండా బోట్ రైడ్ తీసుకెళ్లి నెత్తి మీద నీళ్లు చల్లి అంటే ఏది మనం ఏదన్నా వెళితే ఇది నెరవేరితే బాగుండు అంటే అన్ని ఆయనతో ముడిపడి తీయాలనుకో అవును.
శ్రీశైలం వెళ్ళాలనుకుంటే శ్రీశైలం రెండు సార్లు, భద్రాచలం వెళ్ళాలనుకుంటే భద్రాచలం మూడు సార్లు తీసుకెళ్లారు కొత్తగూడెం.
అవును అవును
అలా కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కూడా నాన్నగారితో నేను ఒకసారి కాలడి ఆ కాలడీలో పూర్ణ నదిలో స్నానం చేయడం.
ఓ ఓకే ఓ వెళ్ళావా నువ్వు.
తర్వాత అక్కడ చిన్ని కృష్ణుడు టెంపుల్ ఉందన్నమాట.
అవును
అయితే అందులోకి వెళ్ళినప్పుడు కృష్ణుడికి హారతి ఇస్తుంటే చాలా బాగా అనిపించాడు కృష్ణుడు. నాన్నగారు బయటికి రాగానే అమ్మ కృష్ణుడు కనిపించాడు కదా నీకు, కృష్ణుని చూసావు కదా కృష్ణుడు. నాన్నగారి ఫేస్ ఏంటంటే అసలు వెలిగిపోతుంది నిజంగా కృష్ణుని చూసినట్టు. నేను నాన్నగారు విగ్రహం చూసుకుని అనుకున్నట్టు చూసి నేను వచ్చేసాను.
అదే అదే
నాన్నగారు అడగడం చూస్తే నీకు నిజంగా కృష్ణుడు కనిపించేశాడా అని అడుగుతూ కనిపించింది అనమాట. నీకు కనిపించాడు కదా, నీకు కనిపించాడు కదా నాన్నగారు నిజం కృష్ణుని చూసినట్టు అడుగుతున్నారు.
పద్మ ఒక్కరే షో యాక్చువల్ గా నేను అంటే ఒక ట్రిప్ రంగరాజ్ గారు నేను నాన్నగారు కలిసి వెళ్ళాం. ఒక ట్రిప్ ఏమో మన జూబ్లీ లక్ష్మి ఆంటీ విజయ ఆంటీ గ్రూపు జయ అందరం కలిసి ఒక ట్రిప్ అలా చాలా ట్రిప్లు వెళ్ళాము వెళ్ళడం. ఆ ఈ ఆర్యాంబ పూజ చేసుకున్న కృష్ణుడు ఆయన ఆ చిన్న గుడి కాలడిలో ఆర్యాంబ తల్లి ఆరాధించిన కృష్ణుడు అనమాట. నువ్వన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అనమాట కృష్ణుడు. నువ్వు చెబుతుంటే గుర్తొచ్చింది నన్ను కూడా, కృష్ణుడు చూసామ్మా ఎంత అందంగా ఉన్నాడమ్మా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే నేను అసలు నాకు కృష్ణుడు కనపడలేదు అసలు లోపల. విగ్రహం కూడా నల్లగా చిన్నగా ఉంది కదా పెద్ద ఇంప్రెసివ్ గా నాకేం అనిపించలేదు. నేను అందాను నాన్నగారు నేను పెద్ద చూడలేదంటేనే అదేంటి చూడలేదా హారతి పట్టి కూడా చూపించారు కదమ్మా మెరిసిపోతున్నాడమ్మా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడమ్మా అంటే ఇంక నేను లోపల అనుకున్నాను, అయ్యి బాబా ఇంకా అందం ఏదో నీలో ఉంది తప్ప మాకు ఇంకెక్కడా కనపడలేదు అదని.
అలాగే ఒకసారి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు నేను లాస్ట్ వరకు ఉండిపోయాను అనమాట, అందరూ వెళ్ళిపోయారు భక్తులు, నేను ఒకదాన్ని ఉండిపోయాను లాస్ట్ 4 డేస్. అయితే అప్పుడు రంగరాజు గారు ఈసారి వేరే ప్లేసెస్కి వెళ్దాం నాన్నగారు అని, మధురై, తిరుచడి, భగవాన్ బర్త్ ప్లేస్ మధురై, తిరుపురం గుండ్రు, కుమారస్వామి టెంపుల్ అవన్నీ తీసుకెళ్లారనమాట. అప్పుడు మేము కారులో నేను, నాన్నగారు, రామచంద్రరాజు గారు, రంగరాజు గారు, రంగరాజు గారు మిస్సెస్ అనమాట.
ఓకే,
మేమే ఆ ట్రిప్పు. ప్రతి టెంపుల్లోకి వెళ్ళి రాగానే ఇంతకే ఇది పద్మడెస్టినీలో ఉంది అనేవారు బయటకు వచ్చాక. హలో,
సూపర్ ఆ
అలాగే పాండిచేరి, పాండిచేరిలో అరబిందో ఆశ్రమానికి తీసుకెళ్లారనమాట. ఈ అరబిందో అమ్మ 40 ఇయర్స్ ఒకే హాల్లో ఉండిపోయారంట.
అవును,
ఎప్పుడు బయట కూడా వచ్చేవారు కాదంట, వాకింగ్ కూడా లోపల చేసేసి.
అవును అవును,
ఆయన 40 ఇయర్స్ ఒకే గదిలో ఉండిపోయారమ్మా. ఇదేంటి, మనకేమో ఏ రోజుకి ఆ రోజు జనాలు కనపడతా ఉండాలి, ఆ సమ్మలు భోసమ్మలు కనపడకపోతూ ఉండలేము మనము.
అవును, సో బహుశా ఆ రోజు నిన్ను అనుగ్రహించేసి ఉంటారు, నువ్వు ఎక్కడున్నా ఒక గదిలోనే ఉన్నా కూడా నీకు ఇంకా ప్రపంచంతో మనుషులతో సంబంధం లేదని.
ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది నేను ఆక్సిజన్ మీద.
అవును,
మళ్ళీ ఆక్సిజన్
ఇంకోటి పద్మ, ఒక్కటి నీ విషయంలో అసలు మాకు అంటే ఎంత ప్రైడ్ అంటే, నాట్ ఓన్లీ యువర్ నాన్నగారు'స్ ప్రైడ్, డివోటీస్ ప్రైడ్ అండ్ ఫ్యామిలీస్ ప్రైడ్. ఎందుకంటే అంటే చిన్న చిన్న అనారోగ్యం వస్తేనే చాలా మంది బెంబేలెత్తిపోతూ ఉంటాం. ఇప్పుడు కరోనా ఉంది, వస్తే ఏంటని చాలా ఆందోళన చాలా మందికి ఉంది. అలా అని కాదు, అసలు ఎంతటి అనారోగ్యాన్ని అయినా, ఎంత అసౌకర్యాన్ని అయినా, అంటే ఆక్సిజన్ డిపెండెంట్ అవ్వడం అంటే లైక్ లంగ్స్ కదా, ఇప్పుడు బ్రీదింగ్ కదా, బ్రీదింగ్ రిలేటెడ్ కదా, అయినా కూడా ఎప్పుడు అసలు అంటే ఎంత అసౌకర్యం ఉన్నా అసలు నీ ఫేస్ లో ఎప్పుడు అసౌకర్యం కనపడడం కానీ, బ్యాలెన్స్ స్లిప్ అవ్వడం కానీ, అంటే మనసు డౌన్ అవ్వడం కానీ అసలు ఎప్పుడు కనపడలేదు నీ మొహంలో కానీ, మాటలో కానీ, నీ బిహేవియర్లో కానీ. అంటే అది మాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, చిన్న చిన్న వాటికి ఏదైనా చిన్న వరి వచ్చినా కూడా అసలు అసలు చావు బతుకులకే తెగించేసి బాడీని వదిలేసి అది అంత ధైర్యంగా స్థైర్యంగా ఉంది, అసలు ఈ చిన్న చిన్న వాటికి మనం ఎందుకు డిస్టర్బ్ అవుతాం అనేది వెంటనే నువ్వు గుర్తొస్తావు ఏ సందర్భం అయినా. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వినడం వేరు, ఆయన సబ్జెక్ట్ ని ఆచరించే బాడీ మనం కాదు, లోపల చైతన్యం మనము అని బాడీని అవుట్రైట్ గా వదిలేయగలిగి లోపల అంత బ్యాలెన్స్ నిలకడ, ఎక్కడ చెదరని విశ్వాసం ఉండడం అనేది అసలు అంటే యువర్ ప్రాక్టికల్ లివింగ్ ఎగ్జాంపుల్ పద్మ.
ఏం లేదు, అంతా నాకు అంటే నాన్నగారు అనుగ్రహం వల్ల అదంతా నార్మల్ గానే జరిగిపోయింది.
అదే అదే
భగవాన్ రియలైజేషన్ వచ్చిన ప్లేస్, ఇక్కడే భగవాన్కి రియలైజేషన్ వచ్చింది. ఇక్కడ నువ్వు ఇక్కడికి అసలు కూర్చో నువ్వు అన్నారు అనమాట. ఆ ట్రిప్ అయిపోయి ప్రతి గుళ్ళోకి వెళ్ళా, తిరుపుండ్రు గుండ్రు వెళ్ళాం, ఉంది ఇది అనేవారు అనమాట.
అలా చాలా ప్లేసెస్కి వెళ్ళారు. అయితే నువ్వు చెన్నై నుంచి వెళ్ళినప్పుడు, మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళినప్పుడు, అలా అంటే నీకు చాలా అవకాశం దొరికింది నాన్నగారితో.
అవును, కోయంబత్తూరు కూడా ఎవరిని రావద్దు ఎవరిని రావద్దు అనేవారు. నేను ఇలా కాదని నాన్నగారిని డైరెక్ట్ గా ఫోన్ చేసేదాన్ని, నాన్నగారు రావచ్చా అని. ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా నాన్నగారు రామ్మా పద్మ అని చెప్పేవారు. కోయంబత్తూరు ఎప్పుడు వద్దని లేదు, అలాగే కొత్తగూడెం ఎవరిని రావద్దు రావద్దు అనేవారు కదా. నేను ఎవరిని అడిగేదాన్ని కదా డైరెక్ట్ గా నాన్నగారిని అడిగేదాన్ని అనమాట, రమ్మంటారా నాన్నగారు రామ్మా పద్మ అనమాట. అక్కడైతే సౌకర్యంగా ఉంది రమ్మనేవారు.
అవును అవును, అదే అంటే ఆయన పర్సనల్ గా అంటే ఎంత దయో చూడు పద్మ, అంటే భక్తులందరి పట్ల ఆయనకి అంటే ఇలా రెగ్యులర్ గా వెళ్ళిపోయగలిగే వాళ్ళని మామూలుగా ఎలాగో వెళ్ళిపోతాం కదా మేము, ఇలాగా కొంచెం ఇబ్బంది అసౌకర్యం ఉన్న వాళ్ళని అంటే ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన అనేది.
అవును, అసలు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం నాన్నగారికి, అసలు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది.
అవును అవును, కానీ అలా ప్రతి ఒక్కళ్ళని అందరినీ పద్మ అంటే ఎవరు ఏ కండిషన్ లో ఉన్నా, ఎటువంటి మానసిక శారీరక లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, అంటే ఏ జీవుణ్ణి ఆయన సంతృప్తి పరచడం పరచకపోవడం అనేది లేదు.
అవును,
అంటే నూటికి నూరు పాళ్ళు సంతృప్తి పరచడం.
అవును, అలాగే వైజాగ్, వైజాగ్ మా వదినాళ్ళ ఇంట్లో నాన్నగారు ఉన్నప్పుడు కూడా నాకు మంచి అవకాశం వచ్చింది. వదిన కూడా రమ్మనివారు పాప, ఎప్పుడు రమ్మ పిలిచేవారు.
అవును, ఎవ్రీ ట్రిప్ మాత్రం స్పెషల్ ఇంపార్టెన్స్.
వైజాగ్ లో కూడా చాలా బాగా జరిగింది నాకు నాన్నగారితో. అదే అక్కడ కూడా పక్కన కూర్చోవడానికి అవకాశం వచ్చేది అనమాట. అయితే ఒక రోజు నాన్నగారు సబ్జెక్ట్ చెప్తున్నారు, ఏమని చెప్తారంటే ఏదో యేసుక్రీస్తు గురించి వచ్చింది.
ఓకే,
వచ్చి అదే శిష్యుడిని నువ్వు అదే నువ్వు ప్రభువి దేవుడు అంటావుంటే నువ్వు 3 రోజుల్లో నన్ను 30 నాణాలకు బతిస్తావు అన్నాడంట క్రైస్త్. అంటే అదేంటి ప్రభు అలా అన్నారు అంటే, అవును అది అంతే అన్నాడంట. అంటే అప్పుడు నేను ఏమన్నానంటే ముందే చెప్పేసినందుకన్నా ఆడ ఆగిపో ఉండాల్సింది నాన్నగారు అన్నా. అంటే 30 నాణాలు పట్టిస్తావని క్రైస్త్ ముందే చెప్పేశాడు కదా.
అవును,
అలాగే ముద్దు పట్టి పట్టించేస్తాడు.
అవును,
అంటే ముందే చెప్పినందుకన్నా ఆడ అలా చేయకుండా ఉండాల్సింది నాన్నగారు అన్నా. ఏంటమ్మా పద్మ విధి బలీయము, వాసన బలీయము అని 4-5 రోజులు విధి బలీయము అని చెప్పేవారు అన్నమాట సబ్జెక్ట్. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే అదే, అంటే ఆడికి మనీ టెండెన్సీ ఉందంట. ఆ టైంకి 30 నాణాలు ఇస్తాం అనగానే అటెంప్ట్ అయిపోయాడు అనమాట. ఆడికి టెండెన్సీ ఉందంట. తర్వాత క్రైస్తుని సిలువేయడం అది చూసి నా వల్ల ఇదంతా జరిగిందని ఊరేసుకుని చచ్చిపోతాడు ఆ నాణాలు అక్కడే పడేసి.
అవును,
కానీ ఆ టైంకి టెంప్ట్ అయిపోయాడు అనమాట, అంటే టెండెన్సీ అన్నారు అది. వాసన బలీయము, విధి బలీయము అని నెక్స్ట్ రోజు స్పీచ్ స్టార్ట్ చేయగానే, నిన్న నేను రామాయణం చదువుతున్నాను నైట్ చదువుతా ఉంటే రావణాసురుడితో మండోదరి చెప్తానంట, నువ్వు తెచ్చిపెట్టుకునేది సీతను కాదు నీ మృత్యువుని ఇంటికి తీసుకెళ్ళి రాముడికి అప్పు చెప్పేయమని చెప్పింది. అది చెప్పిన ఎందుకన్నా వింటే బాగుండు అంటే వింటారేంటి, రావణాసురుడు మండోదరి చెప్పింది రావణాసురుడు విన్నారేంటి, చెప్తే వినేంటి విధి బలీయము. అలాగే తారకి తార వాళ్ళని వెళ్ళొద్దందంట, ఇప్పుడు సౌ దెబ్బలు తిని వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు అంటే ఏదో బాగుంది వెళ్ళొద్దని. వింటారేంటి విధి బలీయము అని చెప్పి అదే దీని గురించి కోయంబత్తూర్ లో కూడా ఒకసారి ఎలా చెప్పారంటే, ఈశ్వర సర్వభూతాన్ని హృదయసార్జున తిష్టతి, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయేయ. ఇది నాన్నగారు ఫేవరెట్ శ్లోకం భగవద్గీతలో. అంటే దీని అర్థం ఏంటంటే అంటే ఈశ్వరుడు అందరి హృదయాల్లోని తిష్ట వేసి కూర్చున్నాడు అంట, మామూలుగా కూర్చోలేదు తిష్ట వేసుకుని. యంత్రం తిప్పివాడు యంత్రాన్ని తిప్పినట్టు బొమ్మలు అన్నిటినీ తిప్పుతున్నాడు అంట. పిచ్చోడి చేతిలో రాయబడి ఉంటే ఎటు చూస్తాడో తెలియదంట. అలా పిచ్చోళ్ళ తిప్పట్లేదమ్మా, వారి వారి ప్రారంభానుసారం తిప్పుతున్నాడు. అని అదే ఇందిరాగాంధీ సిక్కులు మీకు డేంజర్ అండి తీసేద్దాం అన్నారంట, నాకు అందరూ సమానమే అన్నారు, వాళ్ళ చేతిలో చచ్చిపోయిందంట. ఎవరన్నా చెప్పినా మళ్ళీ వినేవద్దు అన్నారు. అలాగే రాహుల్ గాంధీ తను అని అమ్మాయి హ్యూమన్ బాంబ్ పెట్టుకుని వేయడానికి వచ్చేస్తుంది, అయితే అక్కడ ఎస్ఐ ఆపేశాడంట దాన్ని సెక్యూరిటీ పర్పస్ గా ఆఫీస్తే రాహుల్ గాంధీ చూసి వచ్చింది రాజీవ్ గాంధీ చూసి పంపేయమన్నాడు అంటే వదిలే, అది వచ్చి దండేసి బాంబు పేరు చేసింది. అంటే డెత్ ఎస్ఐ ఆఫ్ చేసాడు ఆగొచ్చు కదా వచ్చేయమన్నాడు, డెత్ ఆహ్వానించడం అనమాట అని ఆయన ఎన్నేవదమ్మా అన్నారు. అని మళ్ళీ ఇంకో ఎక్సలెంట్ అన్నారు, మాయ విన్నేవ్వడం కాదు ఈశ్వరుడే విన్నేవాడు అన్నారు. ఈశ్వరుడే
సూపర్ పద్మ, ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చే.
అది మాయ మాయ విన్నేవ్వడం కాదు అసలు ఈశ్వరుడే విననివ్వడు. అంటే ఆడి ప్రారంభానుసారంగా ఆడించేయాలి కదా విధి బలీయం. అయితే మరి ఇంకేంటండి ఈశ్వరుడే మాయలో పెట్టేసి ఈశ్వరుడే మాయనే అసలు ఈశ్వరుడే వెన్నెవ్వకుండా చేసేస్తే ఇంక మాయలో పడి ఇలా కొట్టుకోవడమైనా మరి పరిస్థితి ఏంటి అని అడిగారంటే, అంటే దానికి రెమెడీ కూడా చెప్పాడంట కృష్ణుడు, త్వమేవ శరణం గచ్చ. అంటే ఈశ్వరుడు పాదాలని ఆశ్రయించాలంట. అంటే చేపలు పట్టివాడు వల విసిరినప్పుడు తెలివైన చేపలు అంట వల్ల
పడవంట,
మాయ వల్ల పడకుండా ఉండాలంటే భగవంతుని పాదాన్ని ఆశ్రయించాలంట. ఇక్కడ కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళాము అనుకోండి, మనము వాచ్మెన్ మనం లోపలికి రానివ్వకుండా అక్కడే ఆఫ్ చేస్తాడండి సెక్యూరిటీ. ఆ బాబాయ్ బాల్కనీలో ఇంచో పై నుంచి కలెక్టర్ గారు చూసి లోపలికి పంపమన్నారు అనుకో, వాచ్మెన్ వదిలేస్తాడంట లోపలికి. అలా ఈశ్వరుడు ఇప్పుడు ఈ ఫలానా ఉషకి ఈ మాయదారి అని ఈశ్వరుడు చెబితే మాయదారిస్తుందంట. అంటే మాయాధిపతి ఎవరు? ఈశ్వరుడు.
అవును,
ఈ ఫలానా ఉషకి దారి అని మాయకి ఈశ్వరుడు చెబితే దారిస్తుందంట.
అవును, సూపర్.
అంటే ఇంకేంటండి, మాయలో కొట్టుకుపోవడమేనా? మరి ఎలాగంటే మార్గం ఏంటంటే త్వమేవ శరణం గచ్చ. అలాగే రోజు ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తెచ్చేవారు అనమాట. రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ వచ్చే ముందు, హెలికాప్టర్ వచ్చే ముందు పైలట్ వద్దండి వెదర్ బాగలేదు అన్నాడు అంట. అంటే నీకు డెత్ అంటే అంత ఫియరా అన్నాడంట. నడవమన్నాడు. అంటే విధి బలీయము అనేవాడనమాట. ఇంకా ఆ నాలుగైదు రోజులు ఇంకా విధి బలీయము అని చెప్పేవారు అనమాట. మరి మార్గం ఏంటంటే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించాలన్నమాట. ఈశ్వరుడి ఈశ్వరానుగ్రహం కలిగితే, ఈశ్వరానుగ్రహం పొందితే మనకు ప్రయోజనం ఏంటన్నారు. ఈశ్వరానుగ్రహం కలిగితే జేబులో డబ్బు ఉంటే వస్తువు కొనుక్కోవడం ఎలాగో, ఈశ్వరానుగ్రహం ఉంటే మోక్షం అంత ఈజీ అంట. ఈశ్వరుడు అనుగ్రహం ఇస్తే మనకి బెనిఫిట్ ఏంటి? ఈశ్వర స్వరూపం పొందుతాం అంట. అది పర్మినెంట్ ఆనందం, అది శాశ్వత ఆనందం. అదే ఒకసారి ఎక్కడంటే వరలక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి విజయ వాళ్ళ ఇంట్లో కొంపెల్ల, అక్కడ ఒకసారి ఐఆమ్ దట్ ఐఆమ్ అని దాని మీద చెప్పారు. చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. చెప్పనా?
నీకు పర్వాలేదా పద్మ? అంటే
నాకు పర్వాలేదు, టైం ఉందా?
ఆ టైం చాలా ఉంది, నువ్వు ఇంకొక అరగంట మాట్లాడినా పర్వాలేదు. కానీ నువ్వు ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నావు, తగ్గించుకునే ఉన్నా మాట్లాడుతున్నావేమో, నీ వీలు చూసుకో.
చెప్పనా అయితే?
పద్మ టైం చాలా ఉంది, నీకు ఎంతసేపు చెప్పగలిగితే అంతసేపు నువ్వు చెప్పొచ్చు. అయితే నీకు అసౌకర్యం ఉందేమో చూసుకో.
ఓకే ఓకే. ఐఆమ్ దట్ ఐఆమ్ గురించి చెప్పారు. ఐఆమ్ అంటే బ్రహ్మము, సత్ ట్రూత్. అది అందరి హృదయాల్లోనే ఉంది, అందరి హృదయాల్లోనే ఉంది. అసలు అందరూ బ్రహ్మస్వరూపం అయ్యే ఉన్నాము. అయాం అంటే ఇంకా అది అది సద్వస్తువు అన్నమాట. అయాం అంటే ఘట అయాం అందులో ఉందంట మొత్తం అంతా. ఇప్పుడు అయాం అనేది ఇప్పుడు యానిమల్స్ కి యానిమల్స్ లోనే ఉంది. ఇప్పుడు చీమలో కూడా సద్వస్తువు ఉంది, ఏనుగులో కూడా సద్వస్తువు ఉంది. దేవుడు ఉన్నాడని, దేవుడు అసలు లేడని చెప్పి వాళ్ళలో కూడా
దేవుడు
ఉన్నాడు. దేవుడు లేడని చెప్పి వాళ్ళలో కూడా అయాం తెలిసినా తెలియకపోయినా అయాం కామన్ అండి అందరికి. మనకి
అంటే ఉండడం అనేది ఇంకా సహజం అందరికి.
అందరం అదే ఉన్నాం.
అవును,
అయాం తెలిసినా తెలియకపోయినా మనం అదే.
అవును.
అయితేనంట దట్టయాంలో ఉందంట, అయాం అందరికీ తెలిసినా తెలియకపోయినా ఉంది. దటయాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అంట. అంటే అది నేనై ఉన్నానని తెలియడం,
అది అనుభవంలోకి రావడం.
అసలు కనీసం ముందు అసలు అది నేనై ఉన్నాము
అని గ్రహించాలి ఫస్ట్. ఎస్ అవును.
అయితే
ఎక్సలెంట్ ఇది, యాక్చువల్గా పద్మ ఇది ఇది హైలైట్, వండర్ఫుల్ ఇది. ఇది నువ్వు మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పు.
అయం అనేది బ్రహ్మము, ట్రూత్. అది అది ఇప్పుడు నేను ఇప్పుడు నాలుగు నీళ్ళు ఏళ్ళేడన్నా ఉన్నాడు అది. అది సత్, సత్ అయం అంటే సత్. దట్ అయం అది నేనై ఉన్నాను. అంటే దీనికి ఎలా ఎగ్జాంపుల్ అంటే, రెడ్డి గారు అని సమ్ రెడ్డి గారు అని ఎవరో ఉంటారు, ఆయన ప్రతి ఆదివారం భగవంతుడికి తెలిపేవారు. అయితే గాంధీ గారు అన్నారంట, ఇప్పుడు రమణ మహర్షిలో ఏముందో నాలోని అదే ఉంది, నీలోని అదే ఉంది, ట్రూత్ అందరిలోని సమానంగానే ఉంది. నువ్వు మరి ఏవో రమణ మహర్షి దగ్గరికి పరిగెడతావు ఎందుకని అడిగారు. అంటే నాలోనే ఉంది, మీలోనే ఉంది, కానీ ఆయనలో ఉన్న దానికి అనుభవానికి వచ్చింది, మనకి రాలేదు కదా అన్నాడట.
ఎక్సలెంట్.
అదే అన్నమాట. ఇప్పుడు అయాం అందరికీ ఉంది.
అవును.
ఇప్పుడు అయాం దట్ అయాం అని క్రైస్తవ రియలైజ్ అయ్యాడు.
అవును.
భగవాన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆచార్యుల వారికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, బుద్ధుడికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, దట్టాయం అన్నది వాళ్ళు రియలైజ్ అయ్యారు.
అవును.
ఇప్పుడు ఒక షిర్డి సాయిబాబా నాన్నగారు వీళ్ళందరికీ ఏంటంటే దట్టాయం అన్నది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది.
అవును అవును అవును.
అయితే మనం అది డైరెక్ట్ గా ఇప్పుడు ఆ క్రైస్ట్ ఎక్సలెంట్ గా చెప్పాడు అన్నారంట. భగవాన్ కూడా చాలా బాగా చెప్పాడు క్రైస్ట్ ఈ సెంటెన్స్ అని భగవాన్ కూడా ఎంజాయ్ చేశారంట. ఐఎమ్ దట్ ఐఎమ్ అన్నది. అయితే ఇప్పుడు భగవాన్ రియలైజ్ చేసేసినట్టు, బుద్ధుడు రియలైజ్ చేసేసినట్టు యూఆర్ దట్ అనగానే మనం రియలైజ్ అయిపోం కదా.
అవును అవును అవును. లేకపోతే నాన్నగారు ఇంత శ్రమ, అంటే నాన్నగారు ఇంత శ్రమ, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రతిరోజు 6 to 8 hours ప్రవచనాలు చేసి చేసి అనుగ్రహించి
యువత అంటాను కానీ మనం రియలైజ్ అయిపోతే ఇంక గొడవ లేదు. కానీ క్రైస్ట్ అంట ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమైంది అన్ని చెప్పుకొచ్చాడంటే ఏంటి, ఇప్పుడు అయాం దట్ అయాం అనగానే అది రియలైజ్ అయిపోలేరు కాబట్టి.
అవును.
సాత్వికులు ధన్యులు వారు స్వతంత్రించుకుందరు. మళ్ళీ
అదే
సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని చూచెదరు. అంటే ఇద్దరు మధ్యలో గొడవ జరుగుతుంది అనుకో, వెళ్ళి మనం సమాధాన పరచాలంట గొడవ జరగకుండా. సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని అనుగ్రహానికి,
దేవుని అనుగ్రహానికి పాత్రులు. ఇది పవిత్రులు ధన్యులు వారు దేవుని చూచెదరు.
అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. డబ్బు ఉన్నోళ్ళు ధన్యులు, పవర్ ఉన్నోళ్ళు ధన్యులు అని చెప్పలేదంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు.
అవును.
అప్పుడు ఏమే లక్షణాలు ఉంటే ఆ గాడ్ మనకు అనుభవానికి వస్తాడో అవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట.
ఎందుకంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అనే అనుభవంలో మనం లేము కాబట్టి మనం ఇంకా జీవితం
ఎలా రీచ్ అవ్వాలి.
అవును అవును.
చెప్పిన సబ్జెక్ట్ అంతా మనం హార్ట్ లోకి వెళ్ళడానికే.
అవును.
కృష్ణుడు భగవద్గీత చెప్పిన 700 శ్లోకాలు కూడా మనం హార్ట్ లోకి దాంట్లోకి వెళ్ళడానికేనండి.
అవును అవును. అయితే నాన్నగారు అన్నట్టు మీరు పుస్తకాలు చేస్తేను. అవును,
అది అని అసలు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నాన్నగారు. ఎంత బాగా చెప్పారంటే, అంటే ప్యూరిటీ ఉండాలంట. మనం మనకి అనుభవం రావాలంటే మెయిన్ ప్యూరిటీ ఉండాలి అని అసలు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జున్నూరులో ఒక అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారంట. అయితే కొత్త ఆర్గాన్ని మన బాడీ రిజెక్ట్ చేస్తుందంట, అందుకని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారంట. మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తారనమాట, రిజెక్ట్ చేయకుండా. సంభవ ఆ అబ్బాయికి బాడీ ఆ కిడ్నీని రిజెక్ట్ చేసేసిందంటే చనిపోయాడంట.
ఓకే,
ఇప్పుడు మనం బ్రహ్మలో ఐక్యం అయిపోదామని మనకు ఉన్నా కూడా మనకి 99% ప్యూరిటీ వచ్చేసింది అనుకోండి, 1% ఇంప్యూరిటీ ఉందనుకోండి మనలో, మనం బ్రహ్మంలో ఐక్యం అయిపోదాం అనుకున్నా బ్రహ్మం మనల్ని రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ బాడీ కిడ్నీని ఎలా రిజెక్ట్ చేసిందో అలా బ్రహ్మము మళ్ళీ ఇంప్యూరిటీ ఉంటే రిజెక్ట్ చేస్తుంది అంట ఐక్యం చేసుకోకుండా. అందుకు ప్యూరిటీ పొందమని ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట. అయాం దట్ అయాం, దట్ అయాం లో ఉందన్నమాట. ఇప్పుడు నేను అందుకనే నాకు నేను పద్మని అని నాకు ఎవరు చెప్పక్కర్లేదు కదా. నేను అనగానే నాకు పద్మ స్ఫురిస్తుంది, కానీ నేను అనగానే ఎవరికైతే బ్రహ్మం స్ఫురిస్తుందో అది లాస్ట్ బర్త్ అంట ఇంకాకి.
ఎక్సలెంట్ ఎక్సలెంట్.
నేను అనగానే బ్రహ్మం స్ఫురించాలి, అది కడసారి జన్మ అంట, అది లాస్ట్ బర్త్ అంట ఇంక మనకి.
అయితే పద్మ, ఇక్కడ ఒకసారి నేను కొంచెం ఇంటర్ఫియర్ అవుతాను. అది అది కడసారి జన్మ అని ఎలా అన్నారో అంటే దానికి ఏం చెప్పారంటే, మనం ఆ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి అది పొందడానికి అంటే సర్వభావైన భారత అంటే అన్ని విధాలుగా అంటే మన మనకున్న శక్తి, మనకున్న ఐశ్వర్యం, మనకున్న మెంటల్ ఫ్యాకల్టీస్, అంటే భగవంతుడు ఏదైతే మనల్ని అనుగ్రహించాడో దాని అంతటినీ కూడా ఆ బ్రహ్మాన్ని పొందడానికి మనం మన అంటే 100% మన శక్తిస్ ఐ మీన్ మన ఫ్యాకల్టీస్ అన్నీ కూడా దానికోసం మనం ఉపయోగిస్తూ మరణించడం జరిగితే, ఒకవేళ బ్రహ్మానుభూతిలో స్థిరపడకుండా మనకి ఒకవేళ బాడీకి మరణం వస్తే, నాన్నగారు అసలు అంటే బల్ల గుద్ది అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఏం చెప్పారంటే, అది పోస్ట్ ఆఫీస్ మీటింగ్లో అనమాట, ఇంకా అసలు ఇలా బల్ల గుద్దేస్తారు చూడు ఆవేశంగా. ఏం చెప్పారంటే, నువ్వు గనక త్రికరణ శుద్ధితో త్రికరణాల్ని త్రికరణాల్ని ఉపయోగించి నువ్వు బ్రహ్మం కోసం నువ్వు గనక ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో గనక నీ బాడీ మరణిస్తే నిన్ను నిన్ను అసలు గ్యాప్ ఇవ్వకుండా, ఆ సోలికి నేను గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ మహాయోగులు మహాత్ములు ఉన్న ఇంట్లో ఆ జీవుని తీసుకెళ్లి నేను పెడతాను అని ప్రమాణం చేశాడంట కృష్ణుడు. అంటే ఎటువంటి కుటుంబంలో పెడితే నీ రక్తము నీ నరాలు నీ మాంసము నీకు జ్ఞానం పొందడానికి సహకరిస్తుందో, ఎక్కడ పెడితే నీకు ఆ జన్మలో ముక్తిని నువ్వు పొందుతావో అటువంటి యోగుల కుటుంబంలో నేను తీసుకెళ్లి నిన్ను పడేస్తాను అర్జున అన్నాడంట చెప్పేటప్పుడు. అని
చెప్తే మేము హైదరాబాద్ వస్తున్నాం అని ఇన్ఫార్మ్ చేస్తే స్టేషన్ కి అందరూ భక్తులు అందరూ వచ్చేస్తారు, బంధువులు భక్తులు అందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. మరి మనం చదివినప్పుడు మనల్ని జీవుడిని ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి వస్తారా అంటే వస్తారు. ఇక్కడ మనం మాట్లాడిన మంచి మాట మనకు వచ్చిన మంచి తలంపు, మనం చేసే పనులు, మంచి పనులు ఏది వేస్తావుదో ఆ సత్కర్మ రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మనల్ని చీకటిలోకి తీసుకెళ్లకుండా లైట్ ఉన్న లోకాల్లోకి, వెలుగు ఉన్న లోకాల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అంట సత్కర్మ. రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది, ఎవరు రారు అనుకోకండి.
కానీ పద్మ, మళ్ళీ ఒక్క నిమిషం పద్మ, నీకు అదే బా సీరియస్ ఐసీలో ఉన్నప్పుడు అసలు నీకు ఇంత ధైర్యం ఏంటే, అసలు ఆల్మోస్ట్ నాకౌట్ అయిపోయి తిరిగి వచ్చిన దానివి, అసలు నీకు ఒక్క క్షణం కూడా కంగారు కానీ, భయం కానీ, ఎక్కడ నీ మాటలో కానీ, అసలు నీ బిహేవియర్లో కానీ కనపడలేదు. అసలు నీకు ఇంత ధైర్యం ఏంటే అని అడిగితే అదేంటి, బాడీ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, నాన్నగారు రెడీగా ఉన్నారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి అన్నావు నువ్వు. అంటే అసలు మాకు నిజంగా బ్రహ్మానందం దాకా వెళ్ళిపోక్కర్లేదు పద్మ. అంటే ఫియర్లెస్నెస్ అన్నారు చూడు. అంటే యాక్చువల్ గా ఆయన చెప్పి అసలు వర్ణిస్తారు కదా, అరబిందో అంటారు కదా, ఫర్ ది సెల్ఫ్ రియలైజ్డ్, ఫర్ ది ట్రూత్ రియలైజ్డ్ సోల్స్, ది పవర్, ది కామ్, ది పీస్, ది లైట్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్, సీస్ ఆఫ్ ఆనంద. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోకపోయినా అసలు అటు ప్రయాణం చేస్తూ ఉంటేనే ఇంత వైభవం వస్తుంది కదా.
అవును.
అంటే యూ హ్యావ్ బికమ్ సో ఫియర్లెస్. అంటే నేను చూసి అసలు భయం లేకుండా ఎలా ఉంటారు, బాడీ వెళ్ళిపోతుంది అంటే. ఇప్పుడు మనకి బాగా డియర్ లైఫ్ అంతా ఇది మనం అనుకుని దేంతో అయితే జీవించామో అది డ్రాప్ అయిపోతుందని తెలుస్తూ ఉన్నా కూడా నువ్వు అలాగా నిర్భయంగా దాన్ని, ఒక ఒక మాట గుర్తొచ్చింది పద్మ, యాక్చువల్గా మొన్న సుమతి గారు ఏదో సందర్భంలో ఫోన్ చేస్తే నేను అన్నాను, అంటే బహుశా పద్మ కుదిరితే మాట్లాడొచ్చి సండే అన్నాను. అంటే ఆవిడ ఏమన్నారు తెలుసా, అంటే ఆవిడ అనే వరకు నాకు స్ఫురించలేదు, మన భక్తుల్లో ఎవరికైనా యముడు జడిస్తే అది పద్మకమ్మ అన్నారు. అంటే పద్మకి అంత ఫియర్లెస్నెస్ ఏంటో మరి అన్నాను నేను ఆంటీ తోటి. ఆంటీ అన్నారు ఫియర్లెస్ అనకూడదమ్మ దాన్ని, పద్మకి ఎముడు జడుస్తున్నాడు అన్నారు. నువ్వన్నట్టు నువ్వన్నట్టు అది కాదు, ఇంకా ఎముడేంటి అసలు, నువ్వు నాన్నగారిలోనే ఉన్నావు, నాన్నగారితోనే ఉంటావు, ఆయనలో ఐక్యం అయ్యో, ఇంకా ఐక్యం అవ్వడం తప్ప నీకు ఇంకేం మిగలలేదు పద్మ.
నాన్నగారు అంటే ధైర్యం కూడా, నాన్నగారు దీనికి పటేల్కి ఎంత ధైర్యం ఉందో అంత ధైర్యం ఉంది అనేవారు.
మమ్మల్ని కూడా అనేవారు, మీకు ఎప్పుడన్నా కొంత వేవరింగ్ అటు ఇటు రావడానికి అవకాశం ఉంది కానీ పద్మ స్టాండర్డ్ అనేవారు అనమాట. అంటే
నాన్నగారు అలా కాదు, నాన్నగారు అలా పటేల్కి ఎంత ధైర్యం ఉందో అంత ధైర్యం ఉంది అన్నారనుకో, అది మనకు వస్తుంది అనమాట. నాన్నగారు ఏదంటే అది వస్తుంది అనమాట.
అదే అదే అంటే అనడంతో అది అనుగ్రహించేస్తారు.
ఒకసారి ఏదో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మన ఇద్దరు ఉన్నాము, నాన్నగారు ఇలా ఇలా అయ్యింది అంటే పద్మి చిల్లర విషయాలు అసలు పట్టించుకోదా అన్నారు. యాక్చువల్గా నేను పట్టించుకుంటాను, నాకు రియాక్షన్ వచ్చింది. నాన్నగారు ఏమన్నారంటే ఇలాంటి చిల్లర గొడవలు అసలు పద్మ పట్టించుకోదా అన్నారు. నాన్నగారు ఆ స్టేజ్ లో ఉండాలనుకుంటున్నారు, నన్ను ఎక్కడో హై స్టేజ్ లో చూడాలనుకుంటున్నారు నాన్నగారు. యాక్చువల్గా నేను రియాక్ట్ అయ్యాను, అవ్వదన్నారు అనమాట నాన్నగారు.
అదేలే అదేలే,
అంటే ఇంకా అవ్వకుండా ఉండి స్టేజ్ నాన్నగారు ఇస్తారనమాట. నాన్నగారు ఏదన్నా అన్నారనుకో ఎవరినన్నా,
అవును అది నెరవేరాలకు
వచ్చేస్తుంది అనమాట. ఇంకా
అదే అదే
గడాలకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలాగే నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారు భక్తి యోగం ఒకటి సరిపోతుంది కదండి అన్నా. భక్తి యోగం అంతా ఎందుకమ్మా, సర్వభూత హితే రతాహ అంతే,
బా బా
ఆ ఒక్కబోడే చాలమ్మా. భక్తి యోగం అంతా ఎందుకమ్మా, అంటే సర్వభూత ఇతే రథాహ అదొకటి చాలమ్మ. అని భాగవతంలో ఒక భక్తుడు ఉన్నాడంట. అదే తనే ఆకలితో ఉంటే ఎవరో భిక్షం దేహాన్ని కానీ ఫుడ్ ఇచ్చేస్తాడు, మళ్ళీ నా నీళ్లు తాగుదాం అంటే మళ్ళీ భిక్షం దేహాన్ని వస్తే నీళ్లు ఇచ్చేస్తాడు.
ప్రతిదేవుడు
అప్పుడు ఇంక ఆడికి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట. నువ్వేమన్నా వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే వాడు ఏం వరం అడిగాడంటే, నేను అందరి హృదయాల్లో ఉండాలి, అందరి హృదయాల్లో ఉండి అదేంటి నా ఇప్పుడు నారాయణ అందరి హృదయాల్లో ఎలాగో ఉన్నాడు కదా.
అవును
నారాయణుడు అందరి హృదయాల్లో అంతర్యామిగా నారాయణుడు ఎలాగో ఉన్నాడు కదా, మళ్ళీ ఈడుండి ఏం చేస్తాడు, ఈ నేను ఉండాలని అడిగాడంట. ఉందంట ఇప్పుడు ఎవరికన్నా వాళ్ళకి ఏమన్నా దుఃఖం వస్తుంది కదా, ఆ దుఃఖం వాళ్ళు అనుభవించాలంటే వీడు అనుభవించేస్తాడంట.
అబ్బా
అంటే సమస్త జీవకోటిలో ఉండి వాళ్ళకి ఏమైనా దుఃఖం వస్తే వాళ్ళు అనుభవించకుండా వీడు అనుభవించేస్తాడంట. అలా వరం ఇవ్వమని అడిగాడమ్మా. ఇంకా మోక్షం ఇవ్వకుండా ఎవరన్నా స్టాప్ చేయగలరా అన్నారు.
అవును
తర్వాత హితే
అందరి శ్రేయస్సు హార్ట్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా కోరుకోవడం.
ఇంకా వాళ్ళకి మోక్షం రాకుండా ఎవరు స్టాప్ చేయగలరు అన్నారు. అని అదే మన భగవాన్ కూడా ననుబోల దీనుల నింపొంద కాచుచు చిరంజీవి వైభ్రోవు మరణచల అన్నారు. అంటే నాలాంటి రమణుడు లాంటి వాళ్ళు వస్తా వెళ్ళిపోతా ఉంటారు, ఈ రమణుని అనుగ్రహించానంటే అయిపోలేదు నీ పని, నిన్ను ఆశ్రయించిన దేవకోట అందరు ప్రతి జీవుడికి మోక్షం వచ్చే వరకు నువ్వు ఇలా అనుగ్రహిస్తా చిరంజీవి అయి ఉండు బ్రోము అరుణాచల అని అడిగారంట భగవాన్.
బా
మనకేంటమ్మా అసలు, మన పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మన పక్కింటి పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రాకూడదు. ఇది ఇంకా విచిత్రం, మన పొలంలో వర్షం పడాలి, పక్కోడి పొలంలో వర్షం పడకూడదు. ఇంక మోక్షం ఎలాగ వస్తుందమ్మా. అలా అందరి హృదయాల్లో అంత అంటే అందరి శ్రేయస్సు కోరుకున్న వాటికి మోక్షం వద్దన్న వచ్చేస్తుందంట.
అవును అవును
చాలా టైం అయిపోయింది, నేను ఒక చిన్న చెప్పే సాగం చేసేస్తాను.
పద్మ నీకు చెప్పగలిగితే 9 వరకు మన టైం యాక్చువల్గా, అంటే 9 లాస్ట్ లిమిట్. నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా నీకు అస్సలు అసౌకర్యం లేదు అనుకుంటే కంటిన్యూ.
ఓకే ఓకే పర్లేదు కదా,
టైం లిమిట్ లేదు పద్మ, నువ్వు ఎప్పుడు ముగించాలంటే అప్పుడు ముగించు పర్వాలేదు.
సరే సరే అదే ఇప్పుడు మనం ఏంటంటే అదే నాన్నగారు చెప్పింది 9 చిందంతి శస్త్రాన్ని 9 దహతి పావక, అంటే ఆత్మని శస్త్రం ఖండించలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింప చేయలేదు. అంటే ఆత్మ అవినాశి, అది సర్వవ్యాపి సర్వకాల సర్వావస్థల్లో ఉండేది. ఆత్మను ఎలాగూ ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ నువ్వు అంత ఒకవేళ ఆ స్టేజ్ అందుకోలేకపోయినా, పోనీ ఆత్మ పుడత చచ్చిపోయి ఉండి వస్తువు అని అనుకున్నా కానీ ఒకవేళ నువ్వు మళ్ళీ రీవర్త్ వచ్చింది కదా అన్నారు.
అవును
ఇప్పుడు అసలు రియల్ మనకి ట్రూత్ ఇన్ రియల్ అయితే చేసేస్తే ఇంక భర్త లేదు డెత్ లేదు.
అవును
అది శాశ్వత ఆనందం.
అవును
ఒకవేళ ఆ స్టేట్ పొందలేకపోయినా కూడా ఈలోపు ఇంకో రెండు మూడు జన్మలు వచ్చినా కూడా వాళ్ళైతే అది పడుతా చనిపోయి వస్తువు అనుకున్నా కూడా భయపడక్కర్లేదంట.
ఎందుకంటే మళ్ళీ జన్మ బాడీ
అంటే ఈ బాడీ పోయిందనుకో ఇంకో కొత్త బాడీ ఇస్తాడు కదా.
అంచేత ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటి అంటే నువ్వు చెప్పే పాయింట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు చావుకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు.
అది
ఫిజికల్ డెత్ కి అసలు ఎవడు కించిత్ కూడా భయపడవలసిన అవసరం లేదు.
జాతస్యహి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. అంటే పుట్టినవాడు చనిపోవడం ఎలాగో తప్పదు, చనిపోయిన వాడు పుట్టడం ఎలాగో తప్పదు. కాబట్టి ఒకవేళ నువ్వు బాడీ అనుకున్నా కూడా పుడతా చచ్చిపోయి ఉండే వస్తువు జీవుడు అనుకున్నా కూడా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇంకో బాడీని ఇంకో పేరెంట్స్ ఇంకో ఫ్యామిలీని నీకు డిసైడ్ చేశాకనే ఇందులో నుంచి బాడీలో నుంచి ప్రాణం తీస్తాడు. ఇంకో ఫ్యామిలీ ఇంకో మదర్ నీకోసం ఇంకో ఫ్యామిలీ నిన్ను ఇన్వైట్ చేయడానికి రెడీగా
ఉన్నారు
అనమాట, అందులో ప్రవేశపెడతారు అనమాట. అలా చూసుకున్నా కూడా లైఫ్ ఏమి ఎండ్లెస్ కదా.
అవును అవును.
అంటే అసలు ఆత్మ భక్తి డెత్ లేని స్టేట్ అని నీకు అనుభవానికి వచ్చి అది పొందేస్తే వెళ్ళండి గుడ్డొస్తే నీకు సమస్య లేదు.
అవును.
ఒకవేళ పొందలేకపోయినా కూడా భయపడక్కర్లేదు.
అవును అవును. మనందరం భయపడక్కర్లేదు. ఇంకోటి పద్మ, మనందరం అసలు భయపడక్కర్లేదు.
ఎందుకంటే భగవాన్ ఫస్ట్ క్లాస్, మనందరం ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ అన్నారు.
అవును.
అదే ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎక్కలేకపోయినా నాన్నగారు వెనక్కి వచ్చి ఎక్కించుకెళ్ళారు.
అదే దూకించారు నిన్ను బోట్లోకి.
కోయంబత్తూర్లో ఒకసారి చెప్పారనమాట, మోక్షం వచ్చే వరకు గురువు కూడానే ఉంటాడమ్మని చెప్పారు.
అవును.
అంటే నేను బాడీతో సహా ఉంటారా అండి అని అడిగాను. బాడీతో కూడా ఉంటాడు వచ్చే వరకు అని చెప్పారు.
అంచేత మళ్ళీ మనం వచ్చినా ఆయన వచ్చేస్తారు మనం ముగించే వరకు. అంటే మనం కంప్లీట్ గా మన ఐడెంటిటీ పోయి కంప్లీట్ గా ఉన్నది ఒక్కటే అనే స్టేట్ మనలో పరిపూర్ణంగా వచ్చే వరకు, ఒకవేళ మనం ఆ ప్రాసెస్ లో బాడీ చనిపోయి మళ్ళీ బాడీ వచ్చినా గురువు కూడా బాడీతో వచ్చేస్తాడు.
ఇక్కడ ఇదొకటి, నేను ఒకసారి రామకృష్ణుడు కూడా ఇలా నేను మళ్ళీ పుడతానని చెప్పాడు అనమాట. నాన్నగారిని ఏమని అడిగానంటే, ఇప్పుడు రామకృష్ణుడు మళ్ళీ పుడతానన్నాడు ఏంటండి, అంటే రామకృష్ణుడు ఇండివిజువల్ మరి అలా విడిగా ఉందా అని అడిగా. రాము మళ్ళీ పుడతానని చెప్పాడు ఏంటండి, మళ్ళీ అంటే ఆ ఇండివిజువల్ అలా ఉంటుందా అని అడిగాను. అంటే నాన్నగారు అన్నారు, మరి కృష్ణుడు కూడా చెప్పాడు కదా నేను మళ్ళీ పుడతానని, అక్కడ బ్రహ్మమయ్య చెప్పారంట. ఇప్పుడు నాన్నగారు కూడా నాన్నగారు పుడతారని నాన్నగారు బ్రహ్మము.
అవును. సో బ్రహ్మం మళ్ళీ
బ్రహ్మం చెప్తాను.
అదే బ్రహ్మం మళ్ళీ
అదే ఇప్పుడు కృష్ణుడు కూడా నేను ఇప్పుడు నాన్నగారు ఇండివిజువల్ కాకుండా బ్రహ్మమయ్యే చెప్పాడు. రామకృష్ణుడు బ్రహ్మమయ్య చెప్పాడు. ఇప్పుడు నాన్నగారు కూడా బ్రహ్మమై చెప్తున్నారు అనమాట నేను మళ్ళీ వస్తానని.
అవును.
అంటే నాన్నగారు అని ఇండివిజువల్ గా ఉందా అలాగా బ్రహ్మమై చెప్పాడు.
అది అది సూపర్ సూపర్ ఈ పాయింట్. అంటే వాళ్ళు బ్రహ్మమే అయినా బ్రహ్మం ఒక రూపం ధరిస్తుంది మన కోసం,
సృజించుకుంటానన్నాడు. అలా ఇప్పుడు నాన్నగారు మళ్ళీ వస్తానని చెప్పినా, రామకృష్ణుడు మళ్ళీ వస్తాడని చెప్పినా, బాబా మళ్ళీ వస్తానని చెప్పినా వాళ్ళు బ్రహ్మమే చెప్పారంట. ఇప్పుడు రామకృష్ణుడు చెప్పాడు అనుకోకర్లేదు, శంకరాచార్యులు గారు చెప్పారంటే వర్షం లేదంట. ఇప్పుడు ఇంట్లో అన్ని తోరల్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి కదా, ఇళ్లలో నుంచి.
అవును.
ఒక తోరలో నుంచి నీళ్లు వస్తాయి.
అవును.
కానీ అన్ని తోట నుంచి వచ్చి అన్ని ప్యాక్స్ నుంచి వచ్చి నీళ్లు వర్షం నీళ్ళే. అలా బ్రహ్మమే రామకృష్ణుడి ద్వారా, ఆచార్యుల వారి ద్వారా, నాన్నగారి ద్వారా ఆ ఫ్లో అయ్యింది బ్రహ్మమే అనమాట.
సూపర్. అంటే ఇంకా ఆయన బాడీ ద్వారా మొత్తం ప్రవహించింది బ్రహ్మం మాత్రమే.
మళ్ళీ పుడతానంటే అవి నాన్నగారని కాదు, ఈశ్వరుడు
బ్రహ్మమే మళ్ళీ రూపం. అవును,
ఏదో ఫామ్ లో వచ్చి నిన్ను ఆ ఇంజిన్ కి నీ పెట్టి తగిలించేస్తుందా అన్నారు.
ఈ ఇంజిన్ కి ఆల్రెడీ తగిలించేసే ఉన్నాం.
అదే అదే, ఒకవేళ మళ్ళీ రీబర్త్ వచ్చినా కూడా
వెంటనే మళ్ళీ పెట్టికి తగిలించేసుకుంటూ వస్తాం.
అదే అదే అన్నమాట.
అంటే ఇక పెట్టి ఇంజిన్ కి ఆల్రెడీ తగిలించేశారు, అది కనెక్షన్ తగదు, అదే కంటిన్యూ అయిపోయి ఇంకో బాడీలో. అంటే ఇక్కడ ఇక్కడ కంప్లీట్ రియలైజేషన్ కుదరలేదు. ఒక్కొక్కసారి నాన్నగారు ఇంకోటి కూడా అన్నారు పద్మ, ఒక్కొక్కసారి అంటే మన బాడీ బాడీ పరిస్థితిని బట్టి కూడా, అంటే ఒక సెట్ ఆఫ్ అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ బాడీలో రియలైజేషన్ సాధ్యం కాదు అనిపించినప్పుడు అది అంటే ఏ ఏ అంటే అదే ఏ రక్తము ఏ నరము ఏ మాంసము ఉంటే అందులో బ్రహ్మ జ్ఞానము పాసిబిలిటీ ఉంటుందో అటువంటి యోగుల కుటుంబంలో నీకు అటువంటి రూపాన్ని ఇచ్చి నిన్ను తీసుకొస్తానన్న దానికి ఉదాహరణ అదే. అంటే ఎక్కడైతే నువ్వు అన్ని విధాలుగా ఫిట్ ఫర్ రియలైజేషన్ ఉంటావో అక్కడ పెట్టి రియలైజ్ చేస్తాడు. సో ఆ క్షణం వరకు అండ్ ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టను అన్నారు పద్మ. అంటే ఆయన కళ్ళల్లో ఆయన కృపలో పడ్డ వాళ్ళని లాస్ట్ వరకు ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టకుండా
రెండు జన్మలు అటో ఇటో అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య ఎంజాయ్ చేసేస్తారంటే భగవంతుడి కోసం అయితే అన్ని ధర్మాలను వదిలిపెట్టేస్తాడంట.
అవును,
అప్పుడు ఆయన ఏం చేస్తారంట, అహంత్వా సర్వ పాపేభ్యో అన్ని మనలో ఉన్న పాపాలన్నీ శుభ్రం కడిగేస్తాడంట. మాసుచహ క్లీన్ చేసేసి మోక్షాన్ని ఆయన స్వరూపాన్ని ఇస్తాడంట. అది సరెండర్ అవ్వడం మనం చేయాల్సిన పని అన్నమాట.
అంటే ఇంకా వైభవం, సరెండర్ వైభవం అది. అంటే ఇంకా మన అంటే మనం ఒకడు ఉన్నామని గుర్తింపు కానీ మనం చేస్తున్నామని గుర్తింపు కానీ లేకుండా సర్వం ఆయన వల్లే జరుగుతుంది, సర్వం ఆయనలోనే జరుగుతుంది.
అదే భక్తి మార్గం సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్. శుభ్రంగా అంటే నది ఈదుకుంటానే వెళ్ళొచ్చు, పడవలోనే వెళ్ళిపోవచ్చు. భగవాన్ కూడా ఏం చెప్తారంటే మన నేను ఉన్నంతసేపు అంటే మన ఈగో అయి మన ఫాల్స్ అయి ఉన్నంతసేపు, నేను ఉన్నంతసేపు గురువునో ఈశ్వరునో నమ్మవలే రమణ భాషలో వస్తుంది అనమాట. నా చేత చదివి
నాన్నగారు చదివించారా నీతో,
మన నేను ఉన్నంతసేపు గురువునో ఈశ్వరునో నమ్మవలే భాషణంలో వస్తుంది అనమాట. అంటే మన నేనుండగా మనం గురువున ఈశ్వరున పట్టుకుంటే మనకి అది సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ అనమాట.
అండ్ ఈజియెస్ట్ ఈజియెస్ట్
ఈజియెస్ట్ అదే. రమ్మని అనలేదే వచ్చిన వంతివ్వ వెరకు నీ తల విధి అరుణాచల. అంటే రమ్మని పిలుచుకున్నావు మరి నువ్వు, నీ గోడ తిప్పుకున్నావు, నువ్వు రమ్మంటే వచ్చావు, నీ గోడ తిరిగాము, ఇప్పుడు ఆ జ్ఞానం ఏదో మాకు ప్రసాదించాల్సిన బాధ్యత అరుణాచలేశ్వరుడివే అంట. భగవాన్ అన్నమాట, వెరకు నీ తల విధి అరుణాచల. అంటే ఎవరన్నా భోజనానికి పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి అందరికి, మనకి వచ్చి మ్యారేజ్ కి రమ్మని మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది అనుకో మనకి, రమ్మని అనలేక వచ్చి నా వంతివ వెరకు నీ తల మీది అరుణాచల. అంటే ఇప్పుడు అరుణాచలేశ్వరుడి తల రాత అంట ఈ మోక్షాన్ని ప్రసాదించడం. అరుణాచలేశ్వరుడి వెరకు నీ తల విధి అరుణాచల. ఇప్పుడు నాన్నగారికి అరుణాచలేశ్వరుడికి మన జ్ఞానం ప్రసాదించడం వాళ్ళ తల విధి అనమాట.
అదే సో ఇక మన తలరాతలతో పని లేదు, ఎందుకంటే ఇది ఆయన తలరాత.
ఇప్పుడు నాన్నగారికి అరుణాచలేశ్వరుడికి వెరకు నీ తల విధి అరుణాచల. ఇంకా నా గురువు గారికి ఈశ్వరుడికి తల విధి అనమాట, అది ఇంకా మనకి జ్ఞానాన్ని ప్రసాదించాలి.
అదే
సో మనం సేఫ్ అనమాట.
సేఫ్ అండ్ వి షుడ్ బి కంప్లీట్లీ ఫియర్లెస్.
అదే అదే. అయితే కొంచెం మన మొహం అర్పించాలన్నమాట.
అది అది అవును 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 అవును.
సరే నువ్వు కంటిన్యూ చేసి.
అలాగే సో ఓం శ్రీనా చెప్పు పద్మ చెప్పు.
ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మ. అరగంట అనుకున్నది ఆల్మోస్ట్ 2 అవర్స్. అసలు నీకు అనారోగ్యం ఉందని ఎవరు నమ్మరు నేను చెప్తే తప్ప. అందుకే బ్యూటిఫుల్ ఏంటంటేనండి, అంటే మన శరీరం ఎలా ఉంది లేకపోతే మనం ఆరోగ్యం అనారోగ్యం అది బాడీ బేస్డ్ మీద ఆలోచిస్తాము అనుకుంటూ ఉంటాము, దాన్ని బట్టి మన లైఫ్ హ్యాపీయా కాదా అని జడ్జ్ చేసుకుంటూ ఉంటాము. బట్ మన మనసు ఎలా ఉంది అనేది మనం చూసుకోమన్నారండి నాన్నగారు చాలా సందర్భాల్లో. మనం ఆరోగ్యం ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఆస్తులు కూడా అమ్ముకుని వెళ్ళిపోతాము హాస్పిటల్స్కి, ఎందుకంటే దానికన్నా మించింది ఏమీ లేదనుకుంటాం, బతుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. సో ప్రాణం కోసం మనం ఏదైనా త్యాగం చేసేస్తామంటండి. కానీ మీ మనసును బాగు చేసుకోవడానికి మీరు ఎంత కృషి చేస్తున్నారు, అంటే మీ మనసుని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని ఆ లేని దాన్ని ఉందని మనము జన్మజన్మలు రకరకాల శరీరాలు తీసుకుని భూమి మీదకి వస్తూ వెళ్తూ ఈ సైకిల్లో తిరుగుతూ ఉన్నాం కదా. సో మీ మనసుని పరిష్కరించుకోవడానికి మీరు అసలు ఎంత శ్రమ పడుతున్నారు. సో అలా పద్మ మానసికంగా 100% ఆరోగ్యంగా ఉండి అంత లైట్ అది రిఫ్లెక్ట్ చేస్తూ దానిలో ఉన్న ఆ శాంతి, భగవంతుడి తాలూకు శాంతి, భగవంతుడి తాలూకు శక్తి, ఆ ధైర్యం, ఆ కరేజ్ అది లోపల పొందగలిగి అది 10 మందికి పంచుకునేలాగా అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ దాని లైఫ్ గడుపుకోవడం గర్వకారణం అండి. ఎందుకంటే మనం శరీరానికి చిన్న గాయం తగిలినా విలవిల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది అంటే గాయం తగిలి విపరీతమైన ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్లో ఉన్న రోజుల్లో కూడా రాత్రులు నెలల తరపుడు నిద్ర పట్టకపోయినా ఎప్పుడు నాకు అసౌకర్యంగా ఉందని కానీ బాధగా ఉందని కానీ మనసు కృంగడం కానీ మేము అసలు చూడలేదండి. అంటే షీ వాజ్ మోస్ట్ డైనమిక్ ఇన్ ది ఫ్యామిలీ. ఆ డైనమిజం గురువుగారు స్పిరిచువల్ డైనమిజంలో పెట్టారు దాన్ని. సో ఏంటంటే అసలు అది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ ఫర్ మై ఫ్యామిలీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకు అంటే దట్ కరేజ్, బాడీ ఈజ్ నథింగ్, అసలు బాడీకి మనకి ఎట్టి సంబంధము లేదు. బాడీ ఎవరిదండి, అహంకారాందే బాడీ. సో నువ్వు అహంకారాన్ని గనక అహంకార రహిత స్థితికి నువ్వు ఎదిగే కొలిది బాడీతో నిమిత్తం లేకుండా నీ జీవితం అదే జీసస్ క్రైస్ట్ అంటాడు కదా, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని. సో అంటే లివింగ్ బై ది హోలీ స్పిరిట్ అంటారు వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే లివింగ్ బై ది హోలీ స్పిరిట్. సో మన అర్హత ఎక్కడ అంటే మన అంతర్ముఖ జీవితంలో అండి. సో అందుకే ఒక మనిషిని మనం మెషర్ చేసినప్పుడు హౌ డు యూ మెషర్ అ పర్సన్ అంటే బై వాట్ ది పర్సన్ ఈజ్, నాట్ వాట్ హీ అపియర్స్ ఆర్ నాట్ వాట్ వాట్ వీ సీ కదా. వీ కాంట్ జడ్జ్ అ పర్సన్ బై వాట్ వీ సీ, ఇట్ ఈస్ బై వాట్ ది పర్సన్ ఈజ్. సో లోపల ఎంత క్లెన్సింగ్ జరిగితే మనం ఆయనతో అంత కనెక్టెడ్గా ఉండి శారీరక స్పృహ లేకుండా మనసు ఎప్పుడు నిలకడగా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండి ఆ లోపలున్న శాంతిని అనుభవిస్తూ ఏ సందర్భం జరిగినా ఎంత అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా రవ్వంత కూడా మనసు కదలని పరిస్థితి దానికి ఈ లైఫ్లో రావడం మా కళ్ళెదురుకుండా మేము చూడడం ఇట్స్ అ ఫీస్ట్ అండి. ఇట్స్ అ ఫీస్ట్. సో మనందరికీ ఆరోగ్యం కూడా ఉంది కాబట్టి దానిలాగా మనం కూడా నిరంతరం ఇందాక నాన్నగారు అన్నారు అరబిందో 45 సంవత్సరాలు ఒక రూమ్లో ఉన్నా ఆయన జ్ఞానం పొంది అలా రూమ్లో ఉండిపోయారు. సో 4 గోడల మధ్యలో ఉన్నాననేది ఏమీ లేదు. జ్ఞానానికి ఏది అడ్డు కాదు అండ్ ఎక్కడికో వెళ్తే ఏదో పొందేది కాదు. మన డెస్టినీలో బాడీ ఎక్కడైనా ఉండొచ్చు ఎటైనా తిరగచ్చు బట్ మన ఫోకస్ అంతా కూడా ఆ లోపలున్న చైతన్యాన్ని పొందాలి అనేది ఫోకస్ తప్పకుండా ఆ పద్మన్నట్టు మన ఫేస్ అటు తిప్పి ఉంచితే సరిపోతుంది. సో మన అదే అన్ని ఫ్యాకల్టీస్ని ఓన్లీ అది పొందడానికి మాత్రమే టైం వేస్ట్ చేయకుండా మనం అక్కడ కేంద్రీకరించి ఉంచితే ఇంకా రెండో ఒకటో రెండో అటు ఇటు కూడా కాకుండా హియర్ అండ్ నౌ పొందే అవకాశం మనకి 100% ఉందండి. సో ఈ సత్సంగం దీంతో ముగిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ, యువర్ నాన్నగారు'స్ ప్రైడ్ అండ్ యువర్ అవర్ ప్రైడ్.
యా దీది, వన్ థింగ్ లైక్ అందరు భక్తుల తరపున సో థ్యాంక్ఫుల్ ఫర్ అక్క. అండ్ ఆల్సో మీ మాటల్లో దీది 2 వాక్యాల్లో లైక్ హౌ షీ వాజ్ సపోర్టివ్ ఈ సత్సంగానికి త్రూ అవుట్ కదా, అది ఒకసారి చెప్తారా?
యా థ్యాంక్స్ అమ్మా గ్రీష్మ, నువ్వు నాకు ఇది అసలు మర్చిపోయాను నేను. లేకపోతే యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ అనే కాదు, నాన్నగారు బాడీ వదిలేసిన కాడి నుంచి తను వితిన్ 6 మంత్స్ ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోయింది. నాన్నగారు బాడీ వదిలిన 6-7 or maybe 8 months ఆక్సిజన్ డిపెండెంట్ అయింది పద్మ. సో మేబీ వన్ ఇయర్. సో అప్పటి నుంచి కూడా నాకు కొంచెం అక్క మీద కొద్దిగా టెన్షన్ ఉండేది, అయ్యో ఆక్సిజన్ డిపెండెంట్ అయ్యింది అని. సో అంటే కొంచెం ఎక్కువ ఎలాగూ నేను 2 ఇయర్స్ ఇంకెక్కడికి కదలకుండా బాబు ఇంటర్మీడియట్ అని ఇలాగా గ్యాప్ తీసుకుందాము, నాన్నగారు ఇప్పుడే వెళ్ళారు, మనం లోపల సెంటర్ అయిపోవాలి, ఇంకా మనం బాహ్యంగా చూడకూడదు, 100% మనం లోపల ఫోకస్డ్గా ఉండి లోపల ఉన్న చైతన్యాన్ని మనం సొంతం చేసుకోవాలి అని అలా ఎక్కడికి ఇంక కదలకూడదు అని నిర్ణయం తీసుకునే టైంలో పద్మ రిపీటెడ్గా చెప్పింది ఏంటి అంటే, అలా కాదు, నాన్నగారు అంత శ్రమ ఎందుకు పడ్డారు అంటే అందరు నువ్వు చెప్పమ్మా అని ఎందుకు ఎంకరేజ్ చేశారు, ఎవరన్నా పిలిస్తే కాదనకుండా వెళ్ళమ్మా అని నిన్ను అన్నారు ఎందుకు అన్నారు అంటే, మనం ఏదైతే ఆయన సన్నిధిలో పొందామో, ఏదైతే శాంతిని ఈరోజు మనం అనుభవిస్తున్నామో, ఏదైతే ధైర్యం స్థైర్యం మనకి మన జీవితంలో ఆయన ఇచ్చారో అది 10 మందికి పంచుకుంటే, కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు నాకు అత్యంత ప్రీతిపాత్రులు ఎవరు, నా హార్ట్కి బాగా సన్నిహితులు ఎవరు అంటే, ఎవరైతే నా సబ్జెక్ట్ని విని ఆ బోధని మననం చేసుకుని అది అంటే జీర్ణించుకుని దాన్ని అనుభవించి 10 మందికి అర్థమయ్యేలా ఎవరైతే చెప్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులు, నా హార్ట్కి అత్యంత క్లోజ్ అని కృష్ణుడు అన్నాడని నాన్నగారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ చెప్పింది మనం వృధా చెయ్యకూడదు. సో నాన్నగారు ఏదైతే మన నుంచి అంటే ఆయనకి ఏమీ అక్కర్లేదు కదా, సో ఆయన్ని మనం షేర్ చేసుకోవడంలో మనకు ఆనందం రావాలి. అండ్ మనకి ఇంకో పని ఏంటి, అసలు ఇప్పుడు మనకి 100 వ్యవహారాలు ఉండొచ్చు బట్ దీనికన్నా ఇంపార్టెంట్ పని ఏముంది అసలు అని మోటివేషన్. అసలు నిజంగా ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం కానీ అంతకుముందు జిన్నూరు ఎవరన్నా పిలిచినా కూడా వద్దండి నేను టీచర్ని కాదు, 10 మందికి నేను అడ్రస్ చేసి చెప్పలేను, సో దయచేసి నన్ను పెట్టద్దు అని చెప్తూ వచ్చాను. కానీ పద్మ ప్రతిసారి నేను చెప్పను అనే మాట అసలు అనకూడదు, అందరినీ పిలవరు కదా, పిలిచిన వాళ్ళు నో అని చెప్పకూడదు. ఎందుకు అంటే అక్కడ నాన్నగారు పిలిచేది నాన్నగారు, సో నాన్నగారిని మనం ఖండించకూడదు, వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, అది ఆయన గ్రేస్తో జరుగుతుంది అని ఎంకరేజ్ చేసి అంటే నిజంగా బయటికి వెళ్ళడానికి అంటే చిన్న చిన్న విషయాలకే ఫియర్ వచ్చేస్తుంది కదా, ఈ 10 మందిని ఫేస్ చేసి చెప్పాలి అంటే కాస్త లోపల కొద్ది అది సిగ్గా లేకపోతే ఫియరా అనేది తెలియదు. బట్ అది మాత్రం నన్ను పద్మే క్రాస్ చేయించిందండి, ఎందుకంటే 10 మందిని ఉద్దేశించుకుని చెప్పడం అనేది అసలు నా స్వభావం కాదు. సో అలా ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈ ప్లాట్ఫామ్ బిగిన్ చేసిన తర్వాత ఇంటరాక్టివ్ చేస్తున్నాము అని చెప్తే, ఇంటరాక్టివ్ చేస్తే చేశారు, సబ్జెక్ట్ మాత్రం ప్రధానం. సో ఎవరు ఎన్ని అనుభవాలు ఏది చెప్పుకున్నా ఫైనల్ గా పాయింట్ అవుట్ టు ది ట్రూత్, ఎందుకంటే అందరి గమ్యము ఇప్పుడు ట్రూత్ కాబట్టి. నాన్నగారు బాడీలో ఉండగా చేయవలసిన వర్క్ అంతా ఆల్రెడీ చేసేసారు కాబట్టి ఇప్పుడు పొందడం అనేది మిగిలింది. సో ఫోకస్ మనం అటు ఇటు తిప్పకుండా మోక్షం గమ్యంగా జీవిస్తే సరిపోతుంది. సో సబ్జెక్ట్ చెప్పకుండా ముగించద్దు అని కాన్స్టెంట్ మోటివేషన్ అండి, కాన్స్టెంట్ మోటివేషన్ అంటే పాపం తను ఆక్సిజన్ మీద ఉండి తను మాట్లాడలేకపోయినా కూడా ఎంకరేజ్మెంట్లో మాత్రం ఒకవేళ అశ్రద్ధగా ఉన్నా నువ్వు నాన్నగారు సబ్జెక్ట్ ఏమైనా వింటున్నావా, సపోజ్ ఒక 4 రోజుల్లో నువ్వు ఒక అరగంట చెప్పాలి నాన్నగారు సబ్జెక్ట్ వింటున్నావా వినట్లేదా, కనీసం 4 పాయింట్లు రాసుకోకుండా మెయిన్ ఆయన చెప్పిన సబ్జెక్ట్ జిస్ట్ ఏదైతే ఉందో అది చెప్పకపోతే అది న్యాయం కాదు, ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్నగారే స్వయంగా ఆయనకి ఏ కృషి అక్కర్లేదు, ఎక్స్పీరియన్స్లో నుంచి డైరెక్ట్గా తీసిస్తారు అన్ని, అయినా కూడా ఆయన పుస్తకాలు ఎందుకు చదివేవారు, అయినా కూడా ఆయన ఉదాహరణలు ఎందుకు ఇచ్చేవారు, ఎందుకు అంటే మనల్ని 100% 360 డిగ్రీస్లో సబ్జెక్ట్ని సమన్వయం చేసి చెబితే అన్ని కేటగిరీస్ వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు భక్తి మార్గంలో ఉండొచ్చు, కర్మ మార్గంలో ఉండొచ్చు, జ్ఞాన మార్గంలో ఉండొచ్చు, ఎవరి అంటే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పర్సీవ్ చేస్తారు సాధనని. సో అందరినీ సమన్వయం చేసుకుని నాన్నగారు చెప్పారు. భగవాన్ చెప్పినట్టే నాన్నగారు ఆ జ్ఞాన మార్గం ఒకటి చెప్పి వదిలేయచ్చు, కానీ అన్నీ సమగ్రం చేసి మన కష్టసుఖాలు మాట్లాడి మన ఇబ్బందుల్ని అడ్రస్ చేసి ఇంటింటికి వచ్చి, అంటే భగవాన్ సబ్జెక్ట్ అందరూ అందుకోలేకపోయారు కాబట్టి నాన్నగారిని ఎంచుకుని మొత్తం అది అందరికీ, అంటే ఇల్లిటరేటే కాకుండా అసలు జ్ఞానం అంటే ఏంటో తెలియకుండా అలా ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ఆయన ఎంత సమగ్రంగా ఉదాహరణలు తెచ్చి డే టు డే లైఫ్లో మనం ఎలా జీవించాలో కూడా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మనకి ఇంకా వేరే పని లేదు, అదే పని. సో అది తర్వాత ఏదైనా అని చెప్పి ఎక్స్ట్రీమ్ మోటివేషన్ అండి, అంటే మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నా అసలు బహుశా దీనికి ఎక్కడ పొంతన కూడా ఉండదు అంత మోటివేషన్. సో తన మోటివేషన్ కూడా మా ప్లాట్ఫామ్కి చాలా సహకరించిందండి, ఎందుకంటే ఇది అసలు ఎక్కడికి లీడ్ చేస్తాం, ఎలా లీడ్ చేస్తామంటే నాన్నగారు గ్రేస్ వల్లే జరుగుతోందంతా, బట్ భౌతికంగా కూడా మోటివేషన్ అక్కడ ఎప్పుడు ఉందన్నమాట. సో వి థ్యాంక్ హర్ ఫర్ ఆల్ దిస్ మోటివేషన్ అండ్ ఫర్ హర్ లివింగ్ లైక్ దిస్. యా గ్రీష్మ.
యా థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ ఆంటీ. అందరూ చాలా ఓవర్వెల్మ్ అయిపోయారు, అంటే చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ ఆంటీ.
థ్యాంక్ యూ గ్రీష్మ.
యా మాధవి.
పద్మక మీరు చాలా లివింగ్ ఎగ్జాంపుల్ అందరికి, చాలా అంటే చిన్న చిన్న వాటికి ఇదైపోతా ఉంటాం కదా. సో చాలా చాలా అంటే చాలా చాలా ఇన్స్పిరేషన్ బోత్ ఫిజికల్ గా భౌతికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా.
నువ్వు చాలా బాగా చేస్తున్నావు అమ్మా, చాలా వర్క్ చేస్తున్నావు.
ఇది అంతా అంటే ఈ ఉషా మీకు తెలియదు ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ స్టార్ట్ చేసింది రమ ఎన్నో ఇయర్స్ బ్యాక్, 3-4 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అదేంటి. సో ఫస్ట్ దీని గురించి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ గురించి చెప్పింది రమ అసలు. అప్పుడు
గ్రీష్మ
రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది పద్మ, మళ్ళీ మళ్ళీ రికార్డింగ్ అవుతోంది.
అదే అదే మళ్ళీ రికార్డింగ్ అవుతుందేమో ఇది.
అవుతుంది మనం మాట్లాడే, పర్వాలేదు పర్వాలేదు
పర్వాలేదు
ముగించేస్తాం.
సో సో ఇది ఫస్ట్ అసలు చెప్పింది అప్పుడు రమ చెప్పారు. సో అప్పుడు నుంచి వాడుతున్నాము అండ్ ఇది ఇలాగ ఈ ప్లాట్ఫామ్ ఇంతలాగా ఇవాల్వ్ అయ్యి మీ ముగ్గురిని ఇన్వాల్వ్ చేసి నాన్నగారిని, నాన్నగారు చాలా అందరికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు.
మీరు స్క్రీన్ అనుకోండి చేస్తున్నారు స్క్రీన్ వెనకాల నుండి చేస్తున్నారు మీరు, మీరు ఇంకా గ్రేట్.
అవును మాధవి, అవును గ్రీష్మ, నువ్వు మీరందరూ కూడా, ఐ మీన్ ఈ టెక్నాలజీ లేకపోతే దిస్ ప్లాట్ఫామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
మన సునీల్,
సో
విజయ్, విజయ్
విజయ్ అయితే ఇంకా ఎక్స్టెన్సివ్ లే, విజయ్ ఎక్స్టెన్సివ్ వర్క్. అసలు నాన్నగారు ఉండగానే బాగా చేశారు వాళ్ళంతా.
మీరందరూ యంగ్స్టర్స్ చాలా బాగా చేస్తున్నారు.
విజయ్ అయితే ఇంక అసలు,
హలో
హలో హలో
చెప్పమ్మా.
హలో, చాలా చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు. కాకపోతే యాక్చువల్ గా ఎంత ఇది చేసినా కంటెంట్ ఏం లేకుండా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామండి. ఇప్పుడు వర్ష గారు మీరు ఇప్పుడు ఇది చేసి ఎంత ఓవర్వెల్మింగ్ ఇది చేశారు. నాన్నగారు ఏదో మా చేతిలో యూజ్ చేసుకుంటున్నారు, కానీ అందరికి కూడా చాలా చాలా ఇది ఎప్పటికీ ఈ సత్సంగం మాత్రం చాలా ఇదిగా గుర్తుండిపోయి ఒక బెంచ్ మార్క్ లో అయిపోయిందండి. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది పద్మ గారు, మీకు అంత ఒంట్లో బాగోపోలేనట్టు. ఇప్పుడు వరకు ఏ స్పీకర్ ఒకేసారి కంటిన్యూస్ గా 2 hours మీలా ఇప్పుడు వరకు జరగలేదండి, 1.5 hour మాక్సిమం.
మీరందరూ చాలా బాగా చేస్తున్నారు, మీరందరూ యంగ్స్టర్స్ కదా.
సో వాళ్ళంతా సరే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, లెట్స్ క్లోజ్ ది సెషన్. థ్యాంక్ యూ ఓం శ్రీ నాన్న పర్వ.
చాలా థ్యాంక్స్ అక్క.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.